ಯತ್ಕನ್ನಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಜಹಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಾಂಸ್ಯಗ್ರತಾಳ ಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತೆ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿ ದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಸಂಸಾರಧ್ವನಿತಾಪಭಾನುಕಿರಣ ಪ್ರೋದ್ಭೂತದಾಹ ಯಥಾ ಖಿನ್ನಾನಂ ಜಲಕಾಂಕ್ಷಯ ಮರುಭುವಿ ಸ್ಯಾಂಚಾ ಪರಿಭ್ರಮ್ಯತಂ ಅಚ್ಚಾಸನ್ನ ಸುಧಾಂಬುಧಿಂ ಸುಖವಹಂ ಬ್ರಹ್ಮದ್ವಯಂ ದರ್ಶಯತಿ ಏಷಾ ಶಂಕರ ಭಾರತಿ ವಿಜಯತೆ ನಿರ್ವಾಣ ಸಂಧಾಯಿನಿ. ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠೇ ಭಾಸಮಾನಂ ಯಶಸ್ವಿನಂ ಇತೀಮ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀ ತೀರ್ಥ ಸದ್ಗುರುಂ. ಜನ್ಮಾಜ್ಯಸ್ಯ ಯತೋನ್ವಯಾದಿತರತಶ್ಚಾಧ್ಯಶ್ವಭಿಜ್ಞಸ್ವರಟ್ ತೇನೇ ಬ್ರಹ್ಮವೃದಾಯ ಆದಿಕವಯೇ ಮುಹ್ಯಂತಿ ಯಸ್ಸೂರಯಃ ತೇಜೋವಾರಿ ಮೃದೋ ಯಥಾ ವಿನಿಮಯೋ ಯಪ್ರಪ್ರಸರ್ಗೋ ಮೃಷಾ ಧಾಮ್ನಾಸ್ವೇನ ಸದಾ ನಿರಸ್ತಕುಹಕಂ ಸಚ್ಚಂ ಪರಂ ಧೀಮಹಿ. ಧರ್ಮ ಪ್ರೋಜ್ಜಿತ ಕೈತವೋತ್ರ ಪರಮೋ ನಿರ್ಮಸರಾಣಂ ಸತಂ ವೇದ್ಯಂ ವಾಸ್ತವಮಪ್ರವಸ್ತು ಶಿವದಂ ತಾಪ ಪ್ರಯೋನ್ಮೂಲನಂ ಶ್ರೀಮದ್ಭಾಗವತೇ ಮಹಾಮುನಿಕೃತೇ ಕಿಂ ವಾಹ ಪರೈರೀಶ್ವರಃ ಸಜ್ಜೋ ವೃಜ್ಯವರುಜ್ಯತೆ ಪ್ರಕೃತಿಭಿಃ ಶುಶ್ರೂಷುಭಿಸ್ತಕ್ಷಣಾತ್. ನಮೋಸ್ತು ತೇ ವ್ಯಾಸ ವಿಶಾಲ ಬುದ್ಧಿ ಫುಲ್ಲಾರವಿಂದಾಯ ತಪ ಪ್ರಣೇತ್ರ ಯೇನ ತ್ವಯಾ ಭಾರತ ತೈಲ ಪುನಃ ಪ್ರಜ್ವಾಲಿತೋ ಜ್ಞಾನಮಯ ಪ್ರದೀಪ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತ ಕೃಚ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ಜರಹ ಕಾತರ ಆಜುಹಾವ ಪುಪ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದು ತಂ ಸರ್ವಭೂತ ಹೃದಯಂ ಮುನಿಮಾನತೋಸ್ಮಿ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇ. ಶಾರದ ನೀರದೆಂದು ಘನಸಾರ ಪಟೀರಮರಾಳ ಮಲ್ಲಿಕಾಹಾರ ತುಷಾರ ಫೇನ ರಜತಾಚಲ ಕಾಶ್ಯ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಧಿಸಿತ ತಾಮರ ಸಾಮರ ವಾಯಿನೀ ಶುಭಾಕಾರತ ನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಕಾನಗ ಎಲ್ಲಡು ಕಲ್ಗು ಭಾರತಿ. ಅಮ್ಮಲಗನ್ನಯಮ್ಮ ಮುಗುರಮ್ಮಲ ಮೂಲ ಪುಟಮ್ಮ ಚಾಲ ಪೆದ್ದಮ್ಮ ಸುರಾರುಲಮ್ಮ ಕಡುಪರಡಿ ಪುಚ್ಚಿನಯಮ್ಮ ತನ್ನು ಲೋನಮ್ಮಿನ ವಿಲ್ಪುಟಮ್ಮಲ ಮನಮ್ಮುಲ ನುಂಡಡಿಯಮ್ಮ ದುರ್ಗ ಮಾಯಮ್ಮ ಕೃಪಾಬ್ಧಿ ಇಚ್ಛುತ ಮಹತ್ವ ಕವಿತ್ವ ಪಟುತ್ವ ಸಂಪದಲ್.
ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ವೈಕುಂಠಾನಿಕಿ ವೆಳಿಪೋವಡಂ, ಆ ಪರವಾತ ಗಾಂಧಾರೀಪುತ್ರಾಷ್ಟ್ರಲು కూడా అదే విధంగా ప్రయాణం చేయడం, ఆ తర్వాత పాండవులంబరు కూడా స్వర్గారోహణం చేరుకోవడము అనేటువంటి విషయాలు నేను మనం ప్రస్తావించుకున్నాం. ధర్మరాజు వెళుతూ వెళుతూ తన మనవడైనటువంటి పరీక్షత్తికి పట్టం కట్టినటువంటి వాడై ఆయన తన లోకాలకు తను చేరుకున్నాడు. ఆయన అసలు పేరు పరీక్షిత్తు అని పేరు వచ్చింది. ఏంచేత అంటే ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉండగా తనను ఎవడు రక్షిస్తున్నాడా, ఏ చక్రం తను రక్షిస్తోందా అని పరీక్షించి చూచినటువంటి కారణం చేత ఆయనకి పరీక్షిత్తు అనేటువంటి పేరు వచ్చిందిట. అంటే పరీక్షించాడు. పరీక్షిత్ అనగా ఎల్లప్పుడూ బాగా ఈక్షించినటువంటి కారణం చేత ఆయనకి పరీక్షిత్తు అని పేరు వచ్చిందట. అంటే శ్రీకృష్ణ పరమాత్మ వల్ల రక్షింపబడినటువంటి వాడు, సాక్షాత్తు ధర్మరాజు దగ్గర బాగా పెరిగినటువంటి వాడు. ఆ కారణం చేత ఆయనలో ఎటువంటి లక్షణాలు వచ్చాయ్యా? పరమాత్మ యొక్క లక్షణాలే వచ్చాయి, ధర్మరాజు అబలగ ధర్మ లక్షణాలే వచ్చాయి. ఇంచుమించుగా ధర్మరాజు ఆయనకి ఎన్నో సంవత్సరంలో రాజ్యాన్ని అప్పగించాడు అంటే, మరి కృష్ణ పరమాత్మ 89వ సంవత్సరంలో యుద్ధం చేయించాడు అన్నాను, 36 సంవత్సరాలు పాండవులు రాజ్యమేలారు అన్నాను, మరి భారత యుద్ధం అయిన తర్వాతే కదా పరీక్షిత్తు పుడత, అంచేత ఎన్ని సంవత్సరాలు రాజ్యమేలాయంటే ఇంచుమించుగా 35 సంవత్సరాలు వయస్సు ఉండగా ధర్మరాజు ఈయనకి పట్టం కట్టేశాడు. 35 సంవత్సరాల వయస్సులో అఖండ సామ్రాజ్యాన్ని ఏలడము అంటే అది సాధ్యమైన విషయం కాదు. మనకి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత రాజకుమారులమైనా మనకి ఒక్కసారి పరంగా ముఖ్యమంత్రి పదవికానికి ఇస్తాము అన్నట్లయితే 35 సంవత్సరాల వయస్సులో రాజ్యమేలడము అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. అయినప్పటికీ పన తాపలైనటువంటి వారి యొక్క ధర్మరాజాబలి యొక్క గొప్పతనము, ఆ కృష్ణ పరమాత్మ వల్ల రక్షింపబడ్డము అనేటువంటి ఓ మహత్వము, ఈ రెండూ ఉన్నటువంటి కారణం చేత పరీక్షిత్తు ధర్మాన్ని ఎలా పరిపాలించాయట ఒక ప్రశ్న అడిగారు ముందు శౌనకాది మహామునులు అందరూ కూడా మొట్టమొదట. ఏమయ్యా, కృష్ణ పరమాత్మ వైకుంఠానికి చేరిన తరువాత భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మంబు పలువు చెడి మహాత్మునినాథ అని అడిగారు. ఈ ధర్మాన్ని మూసేటువంటి వాళ్ళు ఎవరూ లేక ఈ ధర్మం ఎవరిని ఆశ్రయించిందయ్యా అని అడిగాడు. ఈ సమయంలో ధర్మం ఎవరిని ఆశ్రయించిందిట? ఈ పరీక్షిత్తు అనేటువంటి ఆ చక్రవర్తి పరీక్షణ మహారాజుని ఆశ్రయించిందిట. ఎప్పుడైతే ఆయన కృష్ణ పరమాత్మ యొక్క అంశ ఆయనలో ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆయన కృతయుగ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా రాజ్య పరిపాలన చేశాడట. కృతయుగంలో ఉండే లక్షణములు అంటే ఏమిటండి? ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతో ఉంటుంది అంటారు. అంటే 4 పాదములు అంటే ఒక ఎద్దుకి 4 కాళ్ళు ఉన్నట్టుగా మనము ఊహించుకోవచ్చు. లేక తపస్సు, శౌచము, దయ, సత్యము అనేటువంటిది 100కి 100% కూడా ఉన్నటువంటి కారణం చేత అది 4 పాదాల ధర్మం ఉంది అని కృతయుగంలో చెప్తారు. అదే ప్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం జరిగిందయ్య అంటే 1 వంతు లోపించింది. అంటే 1 పాదం లోపించింది అంటే ఇక్కడ ఏమంటే తపస్సు లోపించిందా, లేక శౌచం లోపించిందా, లేక దయ లోపించిందా, లేక సత్యం లోపించిందా, ఏది లోపించిందని అడగకూడదు. 4 గంటల్లోనూ కూడా 1/4 వంతు 4 గంటల్లోనూ కూడా తగ్గిపోయింది. ఇక ద్వాపరయుగం వచ్చేప్పటికీ మళ్ళీ 4 గంటలలోనూ సగభాగం తగ్గిపోయింది. ఇంకా కలియుగం వచ్చేప్పటికి 4 గంటలలోనూ కూడా 1/2 వంతు మాత్రమే మిగిలి ఉంది. ఎక్కడన్నా సత్యం 1/2 వంతు మాత్రమే మిగిలి ఉంటుంది. ఇగో ఇటువంటి చోట్ల ఈ ధర్మ కార్యక్రమాలు ఇటువంటి చోట ఇంకా అసత్యం ఆడేటువంటి వ్యవహారాలు ఉండవు, కాపట్యాలు ఉండవు. ఇటువంటి చోట మాత్రమే కాస్త మిగిలి ఉంటాయి. కాబట్టి కలియుగంలో మనకి 1/4 వంతు తపస్సు ఉంటుంది, 1/4 వంతు శౌచము ఉంటుంది, 1/4 వంతు దయా ఉంటుంది, అదేవిధంగా సత్యము ఉంటుంది. ఆ విధంగా 4 పాదాల 1/4 వంతు భాగంతో ఉండేటువంటి కలియుగంలో పరీక్షిత్తు ఏ విధంగా రాజ్య పరిపాలన చేశాయట? కృతయుగ లక్షణాలు పడచూపేలా రాజ్య పరిపాలన చేశాయట. అలా ఎంత అలా చేసినప్పటికీ కూడా కలియుగం లక్షణాలు ఎక్కడో అక్కడ విజృంభిస్తూనే ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదండి ముందు, కలియుగము అంటే అంత పాప పంకిలమైనటువంటిది అని, పాపం అంటే అందరూ గవబా దగ్గరకు వెళ్తారు తప్ప పుణ్యము అంటే దగ్గరకు రారు అని, మంచి కార్యాలు అంటే భయపడతారు, చెడు కార్యాలు అంటే అందరూ పరుపున వస్తారు అని ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. ఆ కారణం చేత ఎంత పరీక్షిత్తు చాలా జాగ్రత్తగా, ఎంత ధర్మంగా రాముడు ఏ విధంగా రాజ్య పరిపాలన చేశాడో ఆ విధంగా రాజ్య పరిపాలన చేశాడు అని రాశాయండి మనకి భాగవతంలో. ఏమిటండి రాముడు యొక్క రాజ్య పరిపాలనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అని అంటారా? రాముడు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో పెద్దవాళ్ళు బతుకుండగా చిన్నవాళ్ళు వెళ్ళి, అంటే సర్వసాధారణంగా మనకు ఎలా జరుగుతున్నాయి అంటే పెద్దవాళ్ళు కనుక మరణించినట్లయితే చిన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళకి శ్మశానంలో సాంప్రదాయక కృత్యాలు ఆచరిస్తారు. కానీ రామాయణ కాలంలో పెద్దవాళ్ళు బతుకు ఉండగా తమ పిల్లలు మరణించడం అని, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళు శ్మశాన భూముల్లోకి తీసుకుని వెళ్ళి తల కళ్ళెవరకుండా ఆ పిల్లల్ని దహనం చేస్తూ ఏడుస్తూ విలపిస్తూ ఉండేటువంటి ఆ దుర్గతి రామాయణ కాలంలో రాముడి యొక్క పరిపాలనలో జరగలేదు అన్నారు. అది రాముడి యొక్క పరిపాలన. నపుత్ర మరణం కించిత్ భ్రక్ష్యంతి పురుషాక్వచిత్, నార్యశ్చా విధవానిత్యం భవిష్యంతి పతివ్రతాః. సర్వసాధారణంగా ఆడవాళ్ళు ఏమని కోరుకుంటారే అంటే, ఏమో నా భర్త ఉన్నంతకాలమే నాకు ఈ సౌభాగ్యం, నా భర్త కనుక లేకపోతే ఏమో నా కొడుకులు నా కోడళ్ళు నన్ను సరిగ్గా చూస్తారో చూడరో, ఏమో నా పెద్దరికం ఏమైపోతుందో, కాబట్టి ఆయన ఉండగానే నేను వెళ్ళిపోతే బాగుంటుంది, పుణ్యవతిగా నా శరీరాన్ని చాలిస్తే బాగుంటుంది అని కోరుకుంటుంది ఎల్లప్పుడూ కూడా. రామాయణ కాలంలో ఎక్కడా ఒక్క విధవా స్త్రీ అనేటువంటి వాళ్ళు ఎక్కడా కనపడలేదుట. నార్యశ్చ విధవానిత్యం భవిష్యంతి పతివ్రతాః. అదేమిటండి మరి కౌశల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు ముగ్గురు కూడా మరి విధవలుగానే చూపిస్తున్నారు కదా అండి అన్నట్లయితే, రాముడు అయోధ్యానగరాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత, దశరథ మహారాజు మరణించిన తర్వాత, అప్పుడు వాళ్ళు ముగ్గురు విధవలుగా మారారే తప్ప, రాముడు తిరిగి వచ్చి రాజ్యపరిపాలన చేసి 11,000 సంవత్సరాలు ఆయన రాజ్యపరిపాలన చేసిన సమయంలో ఎక్కడా ఇటువంటివేమీ జరగలేదు అన్నాడు. ఇది రాముడి యొక్క పరిపాలన అంటే. అంచేపనే అమ్మరు రామరాజ్యం రామరాజ్యం కావాలి అని కోరుకున్నారు. పరీక్షిత్ కూడా ఎలా రాజ్యపరిపాలన చేశాయట, రాముడు ఏ విధంగా అయితే రాజ్యపరిపాలన చేశాడో ఆ విధంగా రాజ్యపరిపాలన చేశాయట. ఇక శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ధర్మాన్ని పరిరక్షించాడో ఆ విధంగా ధర్మాన్ని పరిరక్షించాయట. అంబర చేత మహానుభావుడిగా కీర్తింపబడ్డాయట. అటువంటి పరీక్షణ మహారాజు ఒకనాడు ఆయన అలాగ విహారానికి వెళ్తున్నాడు. ఆ విహారానికి వెళ్తున్న సందర్భంలో ఒక వృషభము ఒక గోవు వీరిద్దరూ మాట్లాడుకున్నటువంటి కొన్ని మాటలు విన్నాడు. వృషభము ఎవరయ్యా అంటే ధర్మదేవత, గోవు ఎవరయ్యా అంటే భూదేవత. ఒక ధర్మదేవత భూదేవత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ధర్మదేవత వృషభ రూపాన్ని ధరించింది, భూదేవత గోరూపాన్ని ధరించింది. ఆ సమయంలో ధర్మదేవత గోదేవతతో అనగా భూమితో అంటే గోవుతో అంటుందిట,
నయనం భక్కన జాలమేల విడువన్నా తల్లి, నీ మేను సామయమయ్యున్నది మేను వాడినది, నీ మన్నించు చుట్టాల కుంభయ శోకంబులు నేడు పొందవు కదా, బంధించి మూర్ఖుల్ పద ప్రయహీనన్నను పట్టవత్తురనియా, తాపంబు నీకేటికి నయనం భక్కణ జాలమేల విడువన్.
నువ్వు చూస్తే గోమాతవు, ఆవు యొక్క నేప్రాలలోంచి కన్నీటి బిందువులు కింద పడకూడదు. ఒకనాడు ఒక ఆంబోతి యొక్క కళలోంచి పడవచ్చు, ఒక ఎద్దు యొక్క కళలోంచి కింద పడవచ్చు, అది మగది కాబట్టి. కానీ ఒక స్త్రీ రూపంలో ఉన్నావు, కలకంటి కంట కన్నీరులకన స్త్రీ నింట నుండ నల్లబు సమతి అని చెప్పారు. కాబట్టి నువ్వు స్త్రీ రూపంలో ఉన్నావు, నీ యొక్క నేత్రాలలోంచి కనుక కన్నీటి బిందువులు కింద పడినట్లయితే అక్కడ క్షామం ఏర్పడుతుంది, కాబట్టి నువ్వు కింద నీటి బిందులు వదిలిపెట్టకు.
నయనాం భక్కణ జాలమేల విడువన్ నా తల్లి, నీమేను సామయమయ్యున్నది.
నిన్ను చూచేటప్పటికి ఏ పరీక్ష చేయక్కర్లేకుండా మళ్ళీ ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్కి ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళి, ఏ టెస్ట్ ఏమీ చేయక్కర్ లేకుండా నిన్ను చూసేప్పటికి నువ్వు ఎలా ఉన్నట్టుగా నాకు కనపడుతోంది అంటే,
నీ మేను సామయమయ్యున్నది.
నీ యొక్క శరీరం చూస్తే చాలా చిక్కిపోయి, బాగా బలిసిపోయి ఉండవు, అసలు నువ్వు చాలా బక్క చిక్కిపోయి ఎలా ఉన్నావు, రోగగ్రస్తురాలై పీడింపబడి ఉన్నావు నువ్వు ఈవేళ. కారణం ఏమిటమ్మా?
నీ మేను సామయమయ్యున్నది, నిన్మన్నించు చుట్టాలకు భయశోకంబులు నేడు పొందవు కదా.
ఆవులు కొంతమంది చుట్టాలు ఉన్నట్టండి. ఎవరయ్యా? ఆవుకు చుట్టాలు అంటే ఆవును పూజించేటువంటి వాళ్ళు. ఎవరు పూజిస్తామంటే మనమే కదా పూజిస్తాం మరి. కాబట్టి అలా గోవుని పూజించేటువంటి వాళ్ళు పరమ ధర్మాత్ములు ఎవరైతే ఆస్తిక వరేణ్యులు ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఈనాడు దుఃఖాన్ని పొందుతున్నారా? ఈ కలియుగంలో వాళ్ళు ఏమైనా ఈతుబాబులు పొందుతున్నారా? నిన్ను పూజించడం లేదా, నిన్ను రక్షించడం లేదా, వాళ్ళు కూడా కషాయి వాళ్ళుగా మారిపోయారా?
నిన్మన్నించు చుట్టాలకు భయశోకంబులు నేడు పొందవు కదా.
ఏమమ్మా, ఒకనాడు నన్ను చూచి ఏమైనా ఏడుస్తున్నావా నువ్వు? ఏంచేతంటే ఆవిడ్ని ప్రశ్నించింది, అనగా గోరూపంలో ఉండేటువంటి భూదేవతను ప్రశ్నించింది. ఇప్పుడు ఆవిడ ఒకనాడు ఈ ధర్మదేవతను చూచి కళ్ళనప్పుడు నీళ్లు పెట్టుకుంటున్నావేమో, నన్ను చూచి ఏమైనా బాధపడుతున్నావా? అంతవరకు ధర్మదేవత కృతయుగాలలో 4 పాదాలతో 3 పాదాలతో 2 పాదాలతో నిలబడిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆవిడ ఏ పాదంలో ఉంది అంటే, ఒక్క పాదంలో మాత్రమే నిలబడి ఉంది.
బంధించి మూర్ఖుల్ పదప్రయహీనన్నను పట్టవత్తురణియా తాపంబు నీకేటికి.
ఈ లోకంలో కొంతమంది మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడే ఈ ఎద్దు బాగా నాలుగు పాదాలతో ఉండవలసినటువంటి ఎద్దు, అటు మూడు లేవు రెండు లేదు ఒక్క పాదంతో ఉందిరా, పట్టేయనంటే పట్టేయండిరా, మాసం కోసేసుకు తినేయచ్చు అమ్మేయి చిన్న కషాయి వాళ్ళు వచ్చి చాలా మీద పడిపోయినట్లుగా
పదప్రయహీనన్నను పట్టవత్తురనియా తాపంబు నీకేటికి.
నన్ను చూచి ఒకనాడు బాధపడుతున్నావా అని ధర్మదేవత భూదేవతను ప్రశ్నించింది. పరీక్షణ మహారాజు వింటున్నారు. అలా వింటుంటే ఏమిటి, నేను చేసేటువంటి రాజ్య పరిపాలనలో ధర్మం ఈ విధంగా లోపించి ఉండడమా, ఏమిటి ఇలా జరిగింది అని ఆ ధర్మదేవత యొక్క మాటలు విన్నటువంటి పరీక్షిత్తు ఆయన ఏం చేశాడే అంటే ఒక్కసారి ఆ వృషభం దగ్గరికి వస్తున్నాడు. ఆ వృషభం దగ్గరకు వచ్చేటిన సమయంలో కలిపురుషుడు కూడా అదే సమయంలో ప్రవేశించాడు. ఆ సమయంలో కలిపురుషుడు అక్కడికి వచ్చినటువంటి వాడే కలి ఈ యుగంలో మరి కలిపురుషుడు వాడిదే గొప్పతనం కాబట్టి వాడిని కాదు అనేటువంటి అధికారం మనకి ఎవరికీ లేదు కదా. కాబట్టి ఆ కలిపురుషుడు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే తన కాలితోటి ఆ ఆవును తన్నుతున్నాడు. అలా తన్నుతున్నటువంటి సమయంలో ఒక్కసారి పరీక్షిత్తు చూచారు. ఏమయ్యా ఎందుకు తన్నుతున్నావయ్యా నీ ఆవును, పోనీ నేను ఏమైనా కొమ్ములతో పొడిచిందా, తన్నవచ్చు కొట్టవచ్చు.
నిన్ను కొమ్ముల చిమ్మెను కదిసెను నిర్భీతివై గోవులం తన్న కారణమేమి.
అసలు ఆవుని ఎంత పవిత్రంగా పూజిస్తారో తెలుసు కదా, ఆవు యొక్క పాదాలని పిప్రుదేవతలు అని భావిస్తారు కదా, ఆవు యొక్క పొదుగుని పుండరీకాక్షుడు అని సమానంగా భావిస్తాం కదా, ఆవు యొక్క ఆ పొదుగులో ఉండేటువంటి చనుకట్టుని సప్తసాగరాల్లో ఊహిస్తాం కదా, ఆవు యొక్క పొదుగులోంచి వచ్చేటువంటి పాలని పంచామృతాలుగా స్వీకరిస్తాం కదా, ఆ ఆవు యొక్క తోకలో 90 కోట్ల ఋషీశ్వరులు ఉంటారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి కదా, ఆవు యొక్క పొట్టయే కైలాసమని దాని యొక్క బొడ్డుయే అది ఒక పొన్న పువ్వు అని, ఆవు యొక్క ఆ నాలికయే నారాయణుడు అని, ఆవు యొక్క దంతమే ఎవరయ్యా దేవతలు అని, ఆవు యొక్క పన్నే అఖిలాండేశ్వరి బ్రహ్మాండ నాయకి జగదంబ అయినటువంటి ఆది పరాశక్తి అని పురాణాలన్నీ వర్ణిస్తున్నాయి కదే. అటువంటి ఆవుని కనుక ఒక్క ఆవుని కనుక పూజించినట్లయితే ఈ బ్రహ్మాండానంతా పూజించేటువంటి గొప్పతనం కలుగుతోంది కదా, అటువంటి ఆవుని వేళ నువ్వు కాలుతో తంతున్నావా, ఎంత తప్పు పని చేస్తున్నావయ్యా.
నిన్ను గొమ్ముల చిమ్మెను కదిసెను నిర్భీతివై గోవులంతన్న కారణమేమి.
ఏ భయము లేకుండా ఎలా తంతున్నావయ్యా అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. ఇదేమిటండి, ఏమన్నా ఓ కషాయవాణి కొట్టాలంటే భయపడాలి, ఓ గుండాను కొట్టాలంటే భయపడాలి, ఓ చేతిలో ఓ మంచి తుపాకీ ఉన్నవాడినో పిస్తోల్ ఉన్నవాడినో కొట్టడానికి భయపడాలి తప్ప ఆవును తన్నడానికి భయం ఏమిటయ్యా. ఆవును తన్నేవాడే భయపడతాడు, ఇంచేతయ్యా అంటే అధర్మం చేస్తున్నానేమో అని భయంతో ఉంటాడు. ఆ భయాన్ని కూడా వదిలిపెట్టి నువ్వు ఇలా తన్నుతున్నావంటే తన చెప్పను ఎవరవయ్యా అసలు నీవు.
నిర్భీతివై గోవులం తన్న కారణమేమి.
నేనెవరో తెలుసా,
మద్భుజ సనాధక్షోణి ఏ వేళ ఎందున్ నేరంబులు చేయరాదెరుగవా.
నేనెవరో తెలుసా, ఈ సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా రాజ్య పరిపాలన చేసే ఒక చక్రవర్తినయ్యా సార్వభౌముని నేను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా, కృష్ణుని చేత రక్షింపబడినటువంటి వాడిని. నా సమక్షంలో నువ్వు ఇలా ఆవును తన్నుతావా, నువ్వెవరికి ద్రోహం చేసావో తెలుసా, సాక్షాత్ కృష్ణుడికి ద్రోహం చేసినట్టు లెక్క.
మద్భుజ సనాధక్షోణి నీవెందు నేరంబులు చేయరాదెరుగవా.
ఎంత పాపం చేస్తున్నావయ్యా,
ధూర్తత్వంబును క్షోణీభృన్ సన్నాహంబును నెరపెదు ఎవడవు నిన్ను శాసించదన్ దుర్మతి.
ఎవడవరా నిన్ను చంపేస్తానని పరీక్షిత్తు ఒక్కసారి బాణం తీసేట. అలా తీసేపటి కలిపురుషుడు గజగజ ఆడిపోయాడు. ఇదేమిటయ్యా, నువ్వు ధర్మయుక్తంగా రాజ్య పరిపాలన చేసేటువంటి మహారాజువి అన్నావు, మరి నా మీద బాణం ఎక్కువ పెట్టడం అధర్మము అన్నాడు కలిపురుషుడు. అదేమిటయ్యా తప్పు చేస్తున్నావు కదా అన్నాడు. ఇది కలియుగం అయ్యా, ఇది ఈ కలియుగంలో ప్రజలందరూ తప్పులు చేయడం వాళ్ళ యొక్క పని కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను కలిపురుషుణ్ణి కాబట్టి ఈ యుగం ఈ 432,000 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది నా వ్యవహారం అంతా కూడా. కాబట్టి పరమాత్మ బ్రహ్మదేవుడు రాజ్యాంగ ప్రకారంగా ఈ 432,000 సంవత్సరాలు నువ్వు ఏలుకోవయ్యా అని నాకు ఇచ్చేసాడు, ఈ విధంగా నేను ఏలుకుంటాను. మధ్యలో నువ్వడ్డుపడి నా రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తిస్తూ నా పరిపాలనకి నువ్వు వ్యతిక్రమం కలగజేస్తూ నా మీద ధనుబాణాలు ఎక్కువ పెడతావా, నువ్వెవరవయ్యా అన్నాడు. సరే నేను పరీక్షిత్తునయ్యా అని చెప్పాడు. అలా అన్నప్పుడు పరీక్షిత్తు అంటే నువ్వేనా, అందరూ నీ గురించి చెప్పుకున్నటువంటి కారణం చేతే ఇప్పటి వరకు రాలేదయ్యా నేను. ఇంచేత అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో అసలు ఆ వేళ కలి ప్రవేశించిందండి, అప్పటికే కలి ప్రవేశించింది. కొంతమంది ఆమన్ రాశారు అంటే 12 సంవత్సరాలు ఆయన యొక్క ఔర్ధదేహిక క్రియ నిర్వర్తింపబడతాయి కాబట్టి ఆ 12 రోజులు అయిన తర్వాత 13వ రోజు కలి ప్రవేశించాడు అని కొన్ని చోట్ల రాశారు. సరే ఏదైనా న్యాయమే, ఇది న్యాయమే, మనం ధర్మానికి విరుద్ధంగా కాని విషయాన్ని మనం ఏదైనా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు. కానీ అప్పటికి ఎవరు రాజ్య పరిపాలన చేస్తారు? ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు కదండి. మరి ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కారణం చేత కలిపురుషుడు ఎక్కడుండిపోయాయట? ఏదో ఇక్కడ చూడు, ఈడు అంకల దగ్గర, అక్కడ కళ్ళుపాకల దగ్గర, అక్కడ ఉన్నట్టుగా ఉండిపోయాయట. ఇంచేత అంటే ధర్మరాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడే, వెళితే నీకు నువ్వు అనేటువంటి వాడు ఉండవు అని. పోలినవయ్యా, ధర్మరాజు మాత్రం ఎంతకాలం రాజ్య పరిపాలన చేస్తాడులే, ఆ తర్వాత నేను ఇప్పుడు కలియుగం సంగతి నాదే కదా, కాబట్టి నేను అప్పుడు రాజ్యం ఏలుకోవచ్చు అని ఉండిపోయానయ్యే. ఆ ధర్మరాజు చేప పట్టాభిషిక్తులైన నీవు కూడా ఇట్లా మాట్లాడితే ఇంక నేను ఎందుకయ్యా, ఆ కృష్ణుణ్ణి అడుగుతాను అసలు వెళ్ళి ఎందుకు నాకు ఈ విధంగా ఈ కలియుగంలో నాకు ఎందుకే ఆధిపత్యం ఇచ్చారు అని ఆయన్ని అడుగుతాను అంటగా మాట్లాడా. అప్పుడు పరీక్షిత తన యొక్క వాదనను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఓ పని చేయవయ్యా, నా రాజ్య పరిపాలన పూర్తయ్యే వరకు నువ్వు ఈ భూమిలో ప్రవేశించడానికి వీరలేదు. నా రాజ్య పరిపాలనలో, నా శాసనంలో ఉండేటువంటి భూఖండంలో నువ్వు ప్రవేశించడానికి వీరలేదు అన్నాడు. మరి అయితే నేను ఎక్కడ ఉండమంటావయ్యా అన్నాడు. అయితే నీకు 4 ప్రదేశాలు ఇస్తున్నానయ్యా అన్నాడు. ఏమిటయ్యా 4 ప్రదేశాలు? ప్రాణివధ, స్త్రీ పాన, జ్యోత, పానంబులు అనే 4 ఎప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంటాయో నువ్వు అక్కడికి వెళ్ళి నివసించవయ్యా. ప్రాణివధ నేను నోటితో చెప్పక్కర్లేదు, ఆదివారం ఎన్నుకు తగ్గొడుతున్నారో ఇంక మీకు ఏం చెప్పక్కర్లేదు కదా. అటువంటి ప్రాణివధ జరిగేటువంటి చోట నువ్వు నివాసం ఉంటు. స్త్రీ, ఈ లోకంలో స్త్రీల విషయమే కొంతమంది ఒకళ్ళొకళ్ళు తెగేసుకుంటారు, బుర్రలు అందరూ కూడా, అక్కడ నువ్వు ఉండు. ఇక స్త్రీ, ఇంకా జ్యోతం, సర్వసాధారణంగా జ్యోతం ఆడేటప్పుడు ముందు బాగానే జ్యోతం ఆడదాం, ఒరే నువ్వు నేను స్నేహితులం కదా అనుకుంటారు. కానీ ఆ జ్యోతం ఎలా వెళుతుంది అంటే ఆఖరికి పీకి తగ్గులు కొట్టు వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా నీకు అవకాశం కల్పిస్తున్నాను. ఇంకా 4 ఏమిటి ఇచ్చారయ్య అంటే ప్రాణివధ, స్త్రీ, జ్యోత, పానంబులు. పానములు అంటే సురాపానం అయినటువంటి చోట. ఈ 4 ప్రదేశాలు నాయన నీకు నెలవులుగా ఇచ్చాను, ఈ 4 చోట నువ్వు ఉండు. ఈ 4 చోట్ల లేని చోట మాత్రం నువ్వు కనుక ఉన్నావా నీ తోలు తీసేస్తాను. అలా అన్నప్పటికీ అయ్యా బొత్తిగా 4 ప్రదేశాలు బావలేవయ్యా, ఇంకొంచెం ఇవ్వయ్యా అన్నాడు. ఏదో బొత్తిగా ఏదో ధర్మరాజు 5 అడిగితే 5 కూడా ఇవ్వను, మొత్తం వాడి సూది మనం ఉపగించుకోంత మాత్రం అది కూడా ఇవ్వనట్టుగా మాట్లాడటం లేదు. కలిపురుషుడు నాకు 4 కాదు, ఇంకొంచెం ఇవ్వయ్యా అని అడిగాడు. సర్లే నీదన్నావు కదా రాజ్యం, నీవన్నమాట న్యాయం, అయితే ఇంకో 5 ఇస్తున్నానయ్యా అన్నాడు. అదేమిటయ్యా? సువర్ణ మూలకంబులైన అసత్య, కామ, మద, హింస, వైరంభులు అనేటువంటి 5 ప్రదేశాలు కూడా నీకు ఇస్తున్నానయ్యా. సర్వసాధారణంగా మానవులకి దెబ్బలాట్లు ఎక్కడొస్తాయి అంటే ధన విషయం. ఇక్కడ సువర్ణం ఉన్న, సువర్ణం అంటే బంగారం, బంగారం అంటే ధనం అనే అర్థం. ఇప్పుడంటే చిత్తికాగితాలు లెక్కెట్టుకున్నాను, పూర్వం ధనం దేనితో నెరవేసుకునేవాళ్ళం అంటే అది బంగారం రూపంలో నెరవేసుకునేవాళ్ళం, కాబట్టి ధనం అంటే బంగారమే. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ దెబ్బలాట్లు ఉంటాయి అంటే ఈ ధన విషయంలో, బంగారాన్ని పంచుకోవడం దగ్గర, అన్నదమ్ములు కోట్లాడుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసున్నటువంటివే కదా. కాబట్టి సువర్ణ మూలంబులైన ఈ సువర్ణం అంటే ఈ బంగారం దగ్గరకే అసత్యములు మానవుడు ముందు బొంకుతూ ఉంటాడు, అక్కడికి వెళ్ళి నువ్వు కాపురం పెట్టు. ఇక కామ ఎందుకు బొంకుతాడయ్యా? ఇచ్చింది సరిపోదు, ఉన్నవి చాలదు, ఆ కానీ ఇంకా ఎక్కువ కావాలనేటువంటి ఆ తపన కొద్దీ వాడు ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే ఆ కామంలో పడిపోయినటువంటి వాడే శరీరాన్ని పాడు చేసుకుంటాడు. దీనికి భక్తులు ఒక అందమైన శ్లోకం రాశాయండి. మానవుని యొక్క కామం ఎటువంటిది అంటే ఒక అద్భుతమైన శ్లోకం రాస్తూ, ఈ లోకంలో మానవుడు ఏమీ లేని సమయంలో కాస్త ఉంటే చాలు అనుకుంటాడయ్యా. ఉత్థాతం నిధి శంకయా క్షితితలం మాతా గిరే ధాతవః
ఉత్తీర్ణ సరితాంపతి నృపతయో యత్నేన సంతోషిత మం ప్రారాధన తత్పరేణ కలిత నేతాశ్మశానేని చా ప్రాప్త కానవరాటకోపి నమయా తృష్ణీ సకామాభవ
బప్రా రాసినటువంటి శ్లోకం. మానవుడు ఏమీ లేని రోజుల్లో కాస్త డబ్బులు ఉంటే చాలా బాగుండి, ఏదో కాస్త హాయిగా కాలం గడుపుకుందాము అనుకుంటాయట. అవి ఏర్పడిన తర్వాత ఇంకా వాడికి అప్పుడు తృష్ణ బయలుదేరుతుందిట. ఆ బయలుదేరి ఏం చేస్తాయట, ఇంకా భూలోకంలో భూఖండంలో ఎక్కడ బంగారు గనులు ఉన్నాయా 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 అని తవ్వేస్తాట ఒక్కసారి.
ఉత్ఖాతం నిధి శంకయాక్షితితలం,
ఈ భూఖండంలో ఎక్కడ నిధులున్నాయో గనులున్నాయో అని భూమిని అంతా తవ్వడం ప్రారంభించేస్తాయట. కోలారు గనులు అన్నీ తవ్వేశాడు, ఇంకా బంగారం దొరకలేదు, ఇప్పుడు ఏం చేద్దామా అని అనుకున్నాయట.
ధ్వాతా గిరేతవ,
మనకి స్మగుళ్ళు బంగారం దొంగ బంగారం ఒకప్పుడు దిగుమతి అయిపోతూ ఉంటుంది. మనకి పూర్వకాలంలో కూడా దొంగ బంగారం తయారు చేసేవారు. ఎలా తయారు చేసేవారు అంటే కొండలలో రాళ్ల మీద రాళ్లలోంచి ఓ రకమైన భ్రమం ఊరుతూ ఉండేదండి. ఎప్పుడు ఊరుతుందండి, దాన్ని గైరికాది ధాతువులు అంటారు. గిరి అనగా కొండ, గైరికము అంటే గిరి సంబంధమైనటువంటి ఆ వాటిల్లోంచి బయటకు వచ్చే భ్రమం. ఆ గైరికాది ధాతువులను పట్టుకొచ్చి ఆ ఇనుముని రాగిని కూడా కాలేసి దాన్ని పట్టుకొచ్చి ఊది 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 ఈ రసాయనిక ద్రవ్యాలను వాటి మీద చాలా ప్రకాశించేలా చేసి అసలు నిజం బంగారం కంటే ఈ దొంగ బంగారాన్ని బాగా ప్రకాశింపచేసేలా ఆ గొప్ప ప్రావీణ్యం పూర్వకాలంలో ఉండేది. ఆ విధంగా మన దొంగ బంగారం తయారు చేయడము అన్నారు. దాంట్లో దిగేట
మాతా గిరేతవ,
దొంగ బంగారం బాగా సంపాదించాడు అయినా ఇంకా ఆశ తీరలేదుట. ఇప్పుడేం చేశాయట,
ఉత్తీర్ణ సరితాంపతి.
ఈ భారతదేశంలో ఉంటే ఎంతసేపు రూపాయల్లో ఇస్తారా జీతాలు, అలా కాకుండా సౌదీ అరేబియా కువైట్ మొదలైన కనుక వెళ్ళిపోయినట్లయితే అక్కడి నుంచి ఊరికే అమెరికా ఇచ్చామన్నా డాలర్లతో తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ భారతదేశం వదిలిపెట్టేసేసి అసలు మనం సముద్రాలు దాటి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాట. ఫ్లైట్ ఎక్కలేదు, ఆ వేళ ఇంకా ఫ్లైట్స్ రాలేదు, కాబట్టి ఓడ మీద వెళ్ళాడు. కాబట్టి
ఉత్తీర్ణ సరితాంపతి,
సముద్రాలు దాటేశాడు, బాగా డబ్బు సంపాదించేశాడు. కానీ మన భారతదేశం అంటే అందరికీ చాలా ప్రేమ అభిమానం చాలా ఎక్కువ. విదేశాల్లో కనుక వెళ్తే నిజంగా విదేశాలు చాలా గొప్పది గొప్పది అనుకుంటాము. నేను 2 సార్లు విదేశాలు వెళ్ళాను, మొదటిసారి వెళ్ళాడు బాగానే ఉంది అనిపించింది, 2వ సారి వెళ్తే ఇంకా దరిద్రానికి ఒకటి లేదు అనిపించిందండి. నిజంగా అర్థమైందండి, మన భారతదేశంలో ఉండే ఈ తృప్తి సంతోషం ఈ సంస్కారం అసలు అక్కడ ఎక్కడా మనకు కనపడదండి. అంతా కూడా అంత అసహ్యంగా ఉంటుందండి నిజంగా ఆ సంస్కృతి అవి కూడా. కాబట్టి ఆ భారతదేశం మీద ఉండేటువంటి అభిమానంతో మళ్ళీ ఏం చేశాయట, ఛా అని చెప్పి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసాయట. భారతదేశం వచ్చేసాయట, వచ్చేసేపటికి చెప్పాను కదా అధికారులు అందరూ వచ్చి మీద పడ్డారు. ఏమయ్యా ఇంప డబ్బు ఎలాగ, ఏమయ్యా డబ్బు ఎలా జాగ్రత్త పెట్టవయ్యా అన్నాడు. రాజకీయాల్లో దిగితే జాగ్రత్త పెట్టవచ్చయ్యా అన్నాయట.
నృపతయో యత్నేన సంతోషిత,
అందుకని చెప్పి ఈ బంగారాన్ని ఎలా దాచుకోవాలా అని ఆలోచించి రాజకీయాల్లోకి దిగట్టండి. రాజకీయాల్లోకి దిగిన ఓడినా బంగారమే, వద్దన్నా బంగారమే, మరోటన్నా బంగారమే. కాబట్టి రాజకీయాల్లో ఇంకా ఎక్కువ డబ్బు వచ్చి పడిపోయింది అండి. ఎంత డబ్బు తన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఎవడైనా వాడు ఆప్తుడు తన దగ్గరకు వచ్చి ఏరా ఏముందిరా నీ దగ్గర అంటే,
ప్రాప్త కానవరాటకోపి నమయా,
నా దగ్గరే ఉందయ్యా గుడ్డిగవ్వ మాత్రమే ఉంది అని చెప్తాడు ఈ లోకంలో మానవుడు సమాధానం. కాబట్టి తృష్ణే సకామాభవ అంటాడు భక్తురాలు. ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా కోరికలే మిగులుతాయి తప్ప ఇంకా అలా 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 కోరికలే అలా విజృంభిస్తాయి తప్ప మరొకటి ఉండవు. కాబట్టి నీకు అక్కడ స్థిర నివాసం ఇస్తున్నానయ్యా అన్నారు. అలాగే హింస జరిగేటువంటి చోట, మదం బాగా మత్తుగా ఉండేటువంటి చోట, వైరాలు దెబ్బలాడుకునేటువంటి చోట, ఈ 5 ప్రదేశాలు కూడా నీకు ఇచ్చాను నాయన, అక్కడ కూడా నువ్వు ఉండవలసింది అన్నారు. ఇలా 9 ప్రదేశాలని తన యొక్క ప్రదేశాలుగా తన యొక్క నెలవులుగా తీసుకున్నటువంటి వాడై ఆ కలిపురుషుడు ఒకవైపు ఆయన రాజ్యం వెళ్తున్నాడు, ఒకవైపు పరీక్షిప రాజ్యం వెళ్తున్నాడు. ఇలా ఉండగా కాలం గడిచిపోతోంది. ఇంకా పరీక్షిత మహారాజు కూడా కాలం చాలించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పరీక్షిత మహారాజు ఒకనాడు వేటకు బయలుదేరాడు. అసలు సర్వసాధారణంగా రాజులు వేటాడవచ్చా వేటాడకూడదా, భరమశాస్త్రం రాసిందండి. ఎప్పుడు వేటాడవచ్చు అంటే క్రూర మృగాలు ఏదైనా కనుక వచ్చి జనపదాల మీద నగరాల మీద పడి ప్రజలకు కనుక బాధ కనుక కలగజేస్తుంటే అప్పుడు రాజులు వెళ్ళి వేటాడవచ్చు. ఇప్పుడు నిజంగా కనుక వ్యాసభారతం ప్రకారంగా కనుక చూచినట్లయితే ఏ ఒక్కరూ వచ్చి పరీక్షణ మహారాజు దగ్గరకు వచ్చి ఏమయ్యా మాకు ఈ విధంగా క్రూర మృగాలు ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నాయి అని అన్నట్టుగా ఎక్కడా మనకి ఏ రకమైంది లేదు. పోనీ పోతన గారు ఏమైనా రాశారా అంటే అది రాయలేదు. కాబట్టి ప్రజలు వచ్చి కోరినటువంటి కారణం చేత ఈయన వేటకు వెళ్ళాడయ్యా అనే సంకల్పం కలిగిందయ్యా అని అన్నట్లయితే అది కాదు అన్నారు. మరి ఏమిటయ్యా, కలిపురుషుడే కలిగించాడయ్యా ఆయనకి మనస్సులో సంకల్పము అన్నారు. అయ్యండి ఎలా కలిగించాయండి అని అంటే ఒక తప్పు పని చేసేటండి పరీక్షణ మహారాజు. ఏమిటేడా ఆ తప్పు పని చేస్తా పరీక్షణ మహారాజు? మరి ఆయన కుర్రవాడు పెరుగుతూ ఉంటే అతని తెలివితేటలను చూచి ధర్మరాజు అందరూ కూడా మనవడికి కానుకలు ఇచ్చారటండి. ఆ కానుకలు ఇచ్చిన సమయంలో భీమసేనుడు రాజసూయాగ సందర్భంలో జరాసంధాభి రాజులందరినీ కూడా వధించి జరాసంభుని యొక్క కొడుకైన సహదేవుణ్ణి యుద్ధరంగంలో ఓడించి ఆయన కిరీటాన్ని పట్టుకొచ్చి తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడు పరీక్షిత్ యొక్క తెలివితేటలను చూచి ఆయన యొక్క గొప్పతనాన్ని చూచి ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చేటాడు. చిన్నపిల్లల కిరీటాలు అవి ఏం చేసుకుంటారండి, కాబట్టి ఆయన చోట పడేయాడు ఆ కిరీటం అది. ఈయన ఒకసారి ఆనాడు తన తాతలు ఇచ్చినటువంటిది రాజాభిరాజులు ఇచ్చినటువంటి ఆ గొప్ప గొప్ప బహుమానాలు కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే భీమసేనుడు ఇచ్చినటువంటి కిరీటం ఒకసారి చూచా. ఆనాడుకి కిరీటం దగద్ధగాయమానంగా మరి ఏమిటయ్యా అందులో మదమాతంగ తురంగ సంపద లసన్ మాణిక్య గాణిక్య సంపద లోలింగుని వచ్చి తెచ్చి ముదమొప్పంగాంచి సేవించిరి అని రాస్తాడు నన్నయ్య భట్టు. ఆ రాయస్యయాగంలో ధర్మరాజాదుల చేత ధర్మరాజు చేత రాయస్యయాగం చేయించినప్పుడు భీముడు అర్జునుడు కూడా అనేక రాజ్యాలన్నీ కూడా చేయించి ఏనుగుల్ని గుర్రాలని మరి నవరత్న ఖచ్చితమైనటువంటి ఈ రకమైనటువంటి కిరీటాలని ఎక్కడెక్కడుండైతే వజ్రాలున్నాయో వైడూర్యాలున్నాయో గోమేధికాలున్నాయో పుష్యరాగాలున్నాయో అన్నీ కూడా పట్టుకొచ్చి ఓలింగుని వచ్చి తెచ్చి అన్న కట్నాలుగా సమర్పించారు అన్నట్టుగా రాశాడు. అవన్నీ కూడా అవన్నీ కూడా ఉన్నాయి. ఇన్నిటల్లో ఈయనకి ఒక్కసారి మనస్సు దేని మీద పరిభ్రమించిందయ్యా, ఆ భీమసేనుడు పట్టుకొచ్చినటువంటి కిరీటాన్ని చూడడంతో ఒక్కసారి మాణిక్య స్థగితమైనటువంటి ఆ కిరీటాన్ని ఒక్కసారి చూచారట. చూచి దీనిని ఒక్కసారి శిరసమే ధరిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. అలా అనుకుని ఒక్కసారి ఇలా తీసి ఇలా దాని మీద చేయి పెట్టారటండి. అలా పెట్టేప్పటికే కళావహించేశాడు. ఇంచేత అవి దుర్మార్గుల యొక్క శిరస్సు మీద పెట్టుకున్నటువంటి ఆభరణం అది. అంటే అవి ఎవడు పడితే వాడు పెట్టి తినేయకూడదు, ఎవడు పెడితే వాడు ఇచ్చి మెల్లో వేసేసుకోకూడదు అని చెప్పి మనకి శాస్త్రం మనకి చెబుతుంది. ఆ కిరీటం అలా ఎప్పుడైతే తల మీద పెట్టాడో వాడిని కలి ఆవహించాడు. వెంటనే వాడికి కూడా ఏమనిపించిందయ్యా అంటే వేటాడాలి అని అనిపించింది అని హిందీ మహాభారతంలో సమన్వయం చేశారండి. ఇది మన తెలుగు భారతంలో ఉన్నది కాదు, ఇది హిందీ భారతంలో. వేదండపురాధీసుడు కోదండము చేత పట్టుకొని గహనములోనన్ వేదండాదులనొకనాడే దండల పోవనీక యగచెంబలిమిన్. ఇది పోతన గారు రాసిన పద్యం అండి. సర్వసాధారణంగా క్రూర మృగాలను వేటాడితే పోనీ తప్పు లేదు అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఈయన ఎవరిని వేటాడడానికి వెళ్ళాయట, ఏనుగులను వేటాడడానికి వెళ్ళాయట. దాని పేరే గజనగరము లేక హస్తిపురము లేక కరిపురము అని పేరు. అంటే వాళ్ళకి ఏనుగుల యొక్క బలం చాలా బాగా ఎక్కువ, కాబట్టి ఏనుగు బలం మనం ఇంకా పెంచుకోవాలి అనుకున్నటువంటి వాడే పరీక్షణ మహారాజు ఒకనాడు వేటకు బయలుదేరాయట. వేదండపురాధీసుడు, ఆ వేదండపురము అనగా కరినగరానికి అధిపతి అయినటువంటి ఆ పరీక్షిత్తు కోదండము చేత పట్టుకుని గహనములోనన్ అరణ్యంలో తిరుగుతున్నాడు. చాలాసేపు వేటాడాడు. అందులో ఏనుగుల వేట అంటే చాలా కష్టం కదండి. మామూలు వాటిని వేటాడడం, ఏనుగులు వేటాడడం వేరు. ఏనుగులు బాణం వేసుకుంటున్నా నేను లెక్కట దానికి బాణం ఉత్సాహాలు గుచ్చుకుంటుందో తగిలినట్టు కూడా దానికి లెక్క కాదు. అందులో ఏనుగులు వేటాడాలి అంటే ఒక ఆడేనుగులు అక్కడ కడతారట, యువతల మగ ఏనుగుల యొక్క గుంపును తరుముకొస్తూ ఉంటారట, మధ్యలో గుంటలు తీస్తారట, దాని మీద వెబురుకర్రలు బాగా ఎండుకర్రలు పరుస్తారట, దాని మీద ఇలా మెత్తగా మట్టి వేస్తారట, దాని మీద పచ్చగడ్డి పలకలు పట్టుకొచ్చి ఒక పచ్చిక బయలుగా తయారు చేస్తారట. అక్కడ ఆడేనుగును చూసి ఈ మగ ఏనుగులు పరిగెట్టుకుంటూ వెళ్తాయట. సరిగ్గా వెళ్ళి అదే నిజమైన పచ్చిక బయలును ఆ కాలు దాని మీద పెడతాయి. టపటపటప్ప వెళ్ళి ఆ చితుకులన్నీ కిందకి విడిపోయి గుంటల్లో పడతాయి. అప్పుడు సంఖ్యలు వేసి అప్పుడు గొలుసులు వేసి బంధిస్తారు. ఇది ఏనుగులు బంధించడం అంటే అంత కష్టమేమి.
వేదండపురాధీశుడు కోదండము చేత పట్టుకొని గహనములోన వేదండాదులనొకనాడు ఏ దండల పోవనీక యగచెంబలి.
పాపం చాలా వేటాడి 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 బాగా అలసిపోయాడు. అలసిపోయినటువంటి ఆయన ఎక్కడైనా కాస్త మంచినీళ్ళు దొరుకుతాయా అంతే కదండి. అక్కడైనా ముందు మనకు శ్రమ కనుక పోగొట్టుకోవాలి అంటే ఇప్పుడు గమని మంచినీళ్ళు తాగుతున్నాం తప్ప అక్కడ పెద్ద పట్టుకుని నేను స్వీట్లు పెట్టినా మరొకటి తినం కదండి. కాబట్టి మానవునికి వెంటనే మనకి స్వస్థత కలగజేసేది ఏమిటయ్యా? మంచినీరు. ఆ నీరు సరైనది తాగకపోవడం వల్లనే మనకి ఈవేళ సమస్తమైన రోగాలు అన్నీ కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి మన నేల దగ్గరే ముందు జాగ్రత్త పడాలి. కాబట్టి కాస్త ఎక్కడన్నా మంచినీళ్ళు తాగుదామా అనే ఉద్దేశం కొద్దీ ఆ రాజు అరణ్యంలో తిరగడం ప్రారంభించాడు. అలా తిరగడం ప్రారంభించిన సమయంలో ఏవో కొన్ని హోమధూమాలు పైకి వస్తున్నాయి. ఆ హోమధూమముల యొక్క గుర్తులను బట్టి ఇక్కడ ఏవో మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ మహర్షుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి దాహం తీర్చుకోవచ్చు అని పరీక్షిత్ ఆలోచించినటువంటి వాడే సైన్యాన్ని మీరు ఎక్కడే ఉండవయ్యా అని ఒక ఋష్య ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అవి శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆ శమీక మహర్షిని వెళ్ళేటువంటి సమయంలో ఎలా ఉన్నాడయ్యా? గాఢ సమాధిలో ఉన్నాడు. సమాధి కూడా రెండు రకాలండి. మనం కూడా ఒకప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తాం తపస్సు చేసుకుంటున్నప్పుడు. మన ఎలా ఉంటుందయ్యా అంటే ఒకప్పుడు మనం తెలిసిపోతూ ఉంటుంది మనం సమాధి ఏం చేత అంటే ఒకప్పుడు తపస్సు చేసుకుంటూనే ఉంటాం, ఒకప్పుడు టీవీ చూస్తూనే ఉంటాం, ఒకప్పుడు పక్కన ఏం మాట్లాడుతున్నాడు వింటూ ఉంటాం. అంటే ఇదేం తప్పని కాదు. ఏం చేత అంటే మనం అలా దైవ ధ్యానం మనం అలా చేస్తూ 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 ఉండగా అప్పుడు అసంప్రజ్ఞ సమాధిలోకి మనం వెళ్తాం. కాబట్టి మన సమాధి ఎటువంటిది అయ్యా అంటే మనం కూడా దైవాన్ని ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా దీన్ని ఏమన్నారే అంటే తెలుస్తూ ఉండేటువంటి సమాధి మనది. కానీ ఆయన ఎటువంటి వాడయ్యా? గాఢ సమాధిలో ఉన్నాయట. ఆ గాఢ సమాధిలో ఉన్నటువంటి సమయంలో మహారాజు అక్కడికి వెళ్ళాడు. మహారాజు కొన్ని వెంటనే మనసులో కొన్ని నిర్ణయాలు అనుకున్నాడు. నేను ఎలా ఆశ్రమంలో ప్రవేశించిన వెంటనే గతంలో ఈయనకి ఋషీశ్వరులందరూ కూడా వెళ్ళి చూడండి ఎవరన్నా పండితులు వస్తే ఏం చేస్తూ ఉంటామని మనం వెళ్ళి పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తూ ఉంటాం కదా ఋషీశ్వరులకి వాళ్ళందరికీ కూడా. అలా ఈయనకి స్వాగతం చెప్పడం అలవాటు ఋషీశ్వరులందరూ కూడా. కాబట్టి నాకు ఇలా ఋషీశ్వరులు స్వాగతం చెబుతారు అనుకున్నాడు ఈయన. కానీ ఆయన గాఢ సమాధిలో ఉన్నాడు. ఎదురు రాలేదు, స్వాగతం పలకలేదు, రావయ్యా అని అనలేదు. ఏమయ్యా నాకు మంచినీళ్ళు దాహం అవుతున్నాయ్యా అని అడిగాడు. ఎక్కడ మాట్లాడు, ఉలకడు, పలకడు, స్వస్తివాచికాలు లేవు, ఒక రకమైనటువంటి అర్ఘ్యపాద్యాలు సమర్పించడం లేవు, ఏమీ లేవు. ఈ కారణం చేత ఇది మహారాజు తన యొక్క గౌరవానికి భంగంగా భావించాడు. వ్యక్తిగతమైనటువంటి గౌరవానికి భంగంగా భావించలేదు. చెప్తే తన శాన అక్కడ చూస్తోందండి. అక్కడ అర్థమైందండి. తన ఆయన యొక్క మరి అధికారం ఉంది కదండి. మరి ఒక కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక సీఎం గారు ఉన్నారనుకోండి, వారి యొక్క అధికారం యొక్క గౌరవాన్ని మనం కాపాడాలి కదా. కాబట్టి ఒక మహారాజు అలా వచ్చే ఉన్న సందర్భంలో వాళ్ళ సైన్యం అక్కడ దూరంగా చూస్తున్న సందర్భంలో ఒరే మహారాజు వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఆయన నీళ్ళు ఇవ్వలేవరయ్యా అని వాళ్ళు కనుక కూడబలుక్కున్నారు అన్నట్లయితే మరి మహారాజు గౌరవం అంట కలిసిపోయినట్టే కదండి. మరి ఆ పరిస్థితుల్లో అది మహారాజు ఇవ తన పదవికి అనగా తన యొక్క సింహాసనాధిపత్య అధికారానికి అవి తీరని అవమానం కలగజేశాడు అని భావించాడు. అని భావించి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ వచ్చేస్తూ ఉండగా ఇదే కలి వ్యవహారం అంటే ఆ సమయంలో వచ్చేస్తూ ఉండగా మార్గం వెళ్ళేటప్పుడు అదే దారిలో వెళ్ళాయండి. అప్పుడు వారు ఆ పాము కనపడలేదు, మరి చచ్చిన పాము కనపడలేదు. ఏం చేత అంటే దాహపీడితులే వెళ్ళాడు కాబట్టి ఎంతసేపు ఆ మంచినీళ్ళు ఎలా అడుగుదామా, ఎక్కడ బాటిల్ దొరుకుతాయా అని ఆ వెళ్ళిపోయాడు. కానీ వచ్చేప్పుడు అవమానం పొంది వచ్చాడు కాబట్టి కళ్ళు కింద పెట్టుకుని స్థలం వంచుకుని వస్తున్నాడు. ఆ వంచుకున్న సందర్భంలో చచ్చిపోయిన పాము కనపడలేదు. వెళ్ళేప్పుడు వచ్చేటువంటి దారు, వచ్చేప్పుడు దారేటువంటి ఒకటే. కానీ వెళ్ళేప్పుడు కనపడలేదు, కానీ వచ్చేప్పుడు కనపడలేదు. ఏం చేద్దాం, తల ఉంచుకొస్తున్నాడు అవమాన భారంతో. ఆ వచ్చేటువంటి సందర్భంలో చనిపోయిన పాము ఎప్పుడైతే కనపడిందో, మహారాజు కాబట్టి కొంచెం అన్ని విద్యలు వాళ్ళకు వచ్చింది కాబట్టి తన యొక్క వింటి యొక్క కొప్పుతోటి దాన్ని ఎగరవేసి ఎక్కడ వేశాయట, సరిగ్గా ఆ మహర్షి శమీక మహర్షి యొక్క భుజం మీద శిరస్సు మీద కంఠంలో పడేలా ఎగరేసాయట. అంత ప్రాక్టీస్. అదేమిటంటే మరి వేళ బంతి కొడుతుంటే మరి సిక్స్ మరి ఫోరు కొట్టట్లేదండి. మరి అలాగా అలా క్రికెట్ బంతి కొట్టినట్టుగా ఎలా కొట్టాడయ్య అంటే సరిగ్గా వాడికి మెడలో వచ్చేలా వేశాడు. సర్వసాధారణంగా ఈ లోకంలో ఎంత సమాధిలో ఉన్నప్పటికీ కూడా పాము అన్నప్పటికీ ఎవరికైనా సమాధిలోంచి బయటకు వచ్చేస్తారు. పాము అన్నప్పటికి అందరికీ భయమే. మన ఎలా ఉపన్యాసించుకున్న సమయంలో పాము వచ్చింది అని అన్నాడు కూడా మీరు పరిగెడతారు, నేను పరిగెడతాను. అదే పంతులు గారు మీకు కూడా భయమేనంటే పాము అంటే ఎవరికైనా భయమే. అందుకే శంకర భగవత్పాద వారు సంసారాన్ని దేనితో పోల్చారు అంటే రజ్జు సర్పభ్రాంతితో పోల్చారు. మహానుభావుడు నిజంగా శంకర భగవత్పాద అంత గొప్పదైన ఉదాహరణ తీసుకొచ్చారు. సంసారాన్ని అలా ఊహించవయ్యా అన్నారు. పోనీ అంత గొప్పదైనటువంటి ఆ సర్పంలో చచ్చిపోయిన పాము వచ్చి మీద పడినప్పటికీ కూడా ఆయన గాఢ సమాధిలో ఉన్నాడు కదండి, ఆ సమాధిలో ఉండడం కారణంగా అప్పుడు కూడా ఆయన మెలకు రాలేదు. చాలా విచిత్రం. వెళ్ళిపోయాడు మహారాజు. ఆ సమయంలో మహారాజు వస్తున్నాడు. ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ఈ పిల్లలు ముని బాలకులు అందరూ చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు, రాదంటే భయం, అందరికీ కూడా ఎక్కడ చంపించేస్తాడు, నీ చెట్టు వెనకాల ఆ పుట్ట వెనకాల అందరూ నక్కి చూస్తున్నారు. ఈయన ఇలా మెడలో ఈ పాము వేయడం కూడా చూశారు. వెళ్ళిపోయిన తర్వాత వీడి కొడుకు ఎక్కడున్నాడే అంటే ఆ సమీక మహర్షి కుమారుడి పేరు శృంగేని. ఆ శృంగి అరణ్యంలో సమిదలు తెద్దాము తండ్రి గారికి అని వెళ్ళాడు. ఈ పిల్లలందరూ పరుగు పరుగుని వెళ్ళి ఆ సమిదల సంగ తర్వాత చూద్ది గంద్రా, ముందు మీ నాన్నకు జరిగిన అవమానం ఏది మామూలు అవమానమా? అందులో బ్రాహ్మలు ఏమిటాయంటే కోట్లు పోనివ్వండి, లక్షలు పోనివ్వండి, భూములు పోనివ్వండి, అవమాన భారాన్ని మాత్రం బ్రాహ్మణుడు భరించలేడు. అది బ్రాహ్మణుడు యొక్క వ్యవహారం. కాబట్టి ఏమిటి, మీ తండ్రిని ఎంత అవమానం చేశాడరా అని అన్నప్పటికీ వెంటనే కోపం వచ్చి అక్కడి నుంచే ఏం చేశాడయ్యా అంటే నేటికి 7వ రోజున తక్షకుని యొక్క విషాగ్ని కీలలలో ఆ మహారాజు మరణించుగాక అని అక్కడి నుంచే శాపం ఇచ్చేశాడు. అక్కడుండే నదికి వెళ్ళాయట జలంబుల వార్చి అనగా కొంచెం మరి ఆచమనం చేయాలి కదా, అది చేసి శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చి అక్కడి నుంచి పరుపులను తండ్రి దగ్గరకు వచ్చాడు. అలా వచ్చేప్పటికి తండ్రి గారి యొక్క మెడలో ఇంకా పాము అలా వేలాడుతూనే ఉంది, ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఆ సమయంలో ఋషీశ్వరులు అందరూ ఆయన దగ్గరికి వచ్చేసారట. అలా పాముతో అలా ఉన్నటువంటి ఆ కంఠంతో ఉన్నటువంటి ఆ శమీకుడిని చూద్దాం అని అందరూ వచ్చారట. పాపం కుర్రవాడు అంటున్నాయట పాపన గారు పద్యం చేశారు. ప్రారంభంబున వేట వచ్చి ధరణీ పాలుండు మా తండ్రిపై నెరంబెమియులేదు, సర్పశవమున్నేడుగ్రుడైవైచినాడీ రీతి పని క్రమరం బ్రతుకునో హింసించునో కోరలన్ రారే తపసులార దీని తివరే రక్షింపరే మృక్కెదన్. ప్రారంభంబున వేట వచ్చి మహారాజయ్య చాలా ఆరంభంతో సంరంభంతో వేటకు వచ్చాడయ్యా. ప్రారంభంబున వేట వచ్చి ధరణీ పాలుండు మా తండ్రిపై నేరంబేమియులేదు. పోనీ మా తండ్రి ఏమైనా తప్పు చేశాడు, రాజు శిక్షించాడు అంటే ఒప్పుకుందాం, ఇప్పటికీ కూడా మా తండ్రి తప్పు చేసినట్టుగా ఆధారం ఏమీ లేదు కదయ్యా. నేరంబేమియులేదు, సర్పశవము నేడుగ్రుడై వైచినాడు. పోనీ ఒకనాడు తప్పు కనుక చేసినట్లయితే రాజదండన విధించవలసిన విధానం ఇదేనా? ఏ రాజ్యాంగంలో ఉందిలాగా ఒకనాడు కనుక తప్పు చేస్తే వాడి మీద చచ్చిపోయిన శవాన్ని పట్టుకొచ్చి వేయమని ఏ మను రాజ్యాంగ ప్రకారంగా ఆ పరీక్షను మహారాజు ఇలా చేశాడు. సర్పశవమున్ నేడుగ్రుడై వైచినాడు ఈ రీతి పని క్రమరన్ బ్రతుకునో హింసించునో కొరల. ఈ పాము ఒకనాడు మా నాన్నగారు చేసేడు తపస్సుకి ఆయన యొక్క ఆత్మశక్తి దీంట్లో కనుక ప్రవేశించి బతికి పాము యొక్క లక్షణం ఏమిటాయంటే తేలు యొక్క లక్షణం పాము లక్షణం, పాము కరిచే లక్షణం, తేలు కుట్టే లక్షణం. ఒకనాడు మా నాన్నగారు మళ్ళీ కరుస్తుందేమోనయ్యా. పని క్రమరన్ బ్రతుకునో హింసించునో కోరల రారే తపస్సులార దీని తివరే రక్షింపరే మృక్కెదన్. దీన్ని తీసి బయటపడేయండి, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, నేను పిల్లవాడిని, పాముంటే నాకు భయం అని ఆవడం ప్రారంభించాయి. చూడండి, మహారాజు వచ్చి పిలిస్తే మాట్లాడలేదు, ఎవరు వచ్చినా ఆయన యొక్క సమాధి భంగం అవ్వలేదు, కొడుకు యొక్క మాట విన్నప్పటికి సమాధి భంగం అయ్యింది. చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి ఏంటంటే కొడుకు యొక్క పిలుపు ఆత్మావై పుప్రణామాస్. ఈ లోకంలో కొడుకు ఎవరే అంటే తండ్రే, వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి కొడుకు అలా ఎప్పుడైతే మాట్లాడాడో అవి తండ్రికి ఒక్కసారి సమాధిలోంచి బయటకు వచ్చినట్టయింది. చూసి ఏమిటి ఆయన అన్నాడు, జరిగిన విషయం అంతా చెప్పాడు. అలా చెప్పేప్పటికీ తప్పు మందైన ఆయన అన్నాడు. అదేమిటి నాన్న, మనమేం తప్పు చేశాము అన్నాడు. మహారాజు వచ్చినప్పుడు మనకు కూడా కొన్ని మర్యాదలు ఉన్నాయి కదా, మునివాటికల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజులు కనుక వచ్చినట్లయితే ఎబురి వెళ్ళి అర్ఘ్యపాద్యాభులు సమర్పించి స్వాగత సత్కారాలు జరపాలి కదా, ఆ పని మనం చేసాము. మరి నాన్న నువ్వు సమాధిలో ఉన్నావు, నేను ఇంకో చోట ఉన్నాను కదా అంటే, సమాధిలో ఉన్నప్పుడు ఒకనాడు మన ఆశ్రమానికి కనుక ఎవరైనా కనుక వచ్చినట్లయితే వాళ్ళని ఆపిదేయ మర్యాదలు స్వీకరించవలసిన బాధ్యత నీ నెత్తి మీద పెట్టాను అని నువ్వు విస్మరించి నువ్వు వెళ్ళావు, నీవి తప్పు కానీ మహారాజు తప్పు కాదు. అదేవితయ్యా చాలా పొరపాటు చేసేవయ్యా నువ్వు. ఏం చేతయ్యా అంటే, పరీక్షిత్ ఎటువంటి వాడో తెలుసా, కృష్ణ పరమాత్మ అంతర్ధానమైపోయినటువంటి చోట కాపరిలేని గొర్రెలకై వడి కంటకచోర వృత్తి చేపడి ఉన్నది భువనము ఈశుడు కృష్ణుడు లేని పిమ్మట. శ్రీకృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోయిన తర్వాత ఎలా ఉందో తెలుసా ఈ ప్రపంచం, కాపరిలేని గొర్రెలకై వడి, గొర్రెల మంద అంతా అక్కడ ఉంది, గొర్రెలు కాచేవాడు లేకపోతే ఆ గొర్రెలు ఎటో ఎలా పరిగెడతాయో అలా పరిగెట్టారయ్యా జనం అందరూ కూడా. కాపరిలేని గొర్రెలకై వడి కంటక చోర వృత్తి చేపరి ఉన్నది భువనం. ఈ ప్రపంచం అంతా కూడా ఏపు అభివృద్ధి పెంపు నాశనం అయిపోయి ఎలా ఉండాలో అలా ఉండయ్యా. అటువంటి సమయంలో ఆ పరీక్షిత్తే ధర్మాన్ని పరిపాలించాడయ్యా. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ధర్మాన్ని మోసాడో ఆ విధంగా మోసాడయ్యా. అటువంటి మహారాజ్ని శపించావు, చాలా పొరపాటు నువ్వు చేశావు. నేను గాఢ సమాధిలో నేను ఉన్నాను అని అంటే ఆ సమయంలో ఓహో మా నాన్నగారు సమాధి స్థితిలో ఉన్నారు, ఎవరైనా వస్తే చూసుకోవాల్సిన బాధ్యత నాది అని నువ్వు భుజస్కంధాల మీద మోసుకోవాల్సింది పోయి నువ్వు తిరిగి ఆయన్ని శపించావు, చాలా పొరపాటయ్యా. ఈ లోకంలో కర్మ గొప్పదా లేకపోతే ఈ లోకంలో భాగవత తత్వం గొప్పదా అని అన్నట్లయితే ఈ లోకంలో కర్మ సిద్ధాంతం కంటే జ్ఞాన సిద్ధాంతం చాలా గొప్పదయ్యా. నువ్వు ఇంకా ఎక్కడున్నావా అంటే కర్మ సిద్ధాంతంలోనే ఉండిపోయావు. నువ్వు జ్ఞానంలో కనుక వెళ్ళినట్లయితే ఈ తప్పును నువ్వు అపరాధం కింద పెద్దగా లెక్క తీసుకుని ఉండేటువంటి వాడవు కాదు. ఇది భాగవతాపరాధం కింద నువ్వు లెక్క తీసుకుని ఒక భాగవతుడు చేసాడయ్యా అని క్షమించి వదిలిపెట్టాలి. అలా చేయలేదు అంటే నీ బుద్ధి ఇంకా పరిపక్వం కాలేదు. తండ్రి అలాగే మాట్లాడాడు తండ్రి కొడుకుతో. కాబట్టి నీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు, నువ్వు చాలా తప్పు పని చేసావు, మహారాజుని ఇలా శపించడం కాదు అన్నాడు. అయితే ఈ సమయంలోనే ఇదేం జరుగుతుందంటే రాజులు అందరూ గూఢచారులు కదా, కాబట్టి ఈయన పట్టుకొచ్చి పాము ఇలా పడేశాడు ఏం జరుగుతుందో అప్పుడే గూఢచారులు అందరూ అక్కడ కట్టేశారు. అప్పుడే కూడా వీళ్ళందరూ ఈ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా అప్పుడే రాజు దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. పాప ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన వెళ్ళి వెళ్దామని ఆయన వెళ్ళాడు. వీళ్ళు తిరిగి వచ్చి అయ్యా ఇలా చెప్పించారని మీరు జాగ్రత్తలో మీరు ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుకున్నారు. కొంతమంది శమీక మహర్షి తన యొక్క శిష్యుల చేత కబురు చేయించారు అని రాశారు, కానీ మహాభాగవతంలో అలా లేదు గూఢచారులు వీళ్ళు చెప్పారు అలా అన్నప్పటికీ. అప్పుడు పాపం మహారాజు ఆయన కూడా ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకుంటున్నాడు. ఎప్పుడూ తప్పు చేయని వాడు మొదటిసారి తప్పు చేశాడు అనుకోండి ఇంకా వాడు గుండె ఎలా ఉంటుందో ఆ విధంగా బాధపడ్డాడు. అస్తమాను తప్పు పనులు చేసేవాడు ఎల్లప్పుడూ బాధపడ్డాను. మా గురువుగారు ఒకప్పుడు నాకు చెప్పారు ఒకసారి మొదటిసారి, ఒరే మొదటిసారి చేస్తే పొరపాటురా, రెండోసారి చేస్తే గ్రహపాటురా, మూడోసారి చేస్తే అలవాటురా అన్నారు. అలాగా అస్తమాను తప్పులు చేసేవాళ్ళకి అది అలవాటు అయిపోతుంది తప్ప మొదటిసారి చేసిన వాడు పొరపాటుగా చేసుకుని పాపం చాలా బాధపడతాడు. అలాగే బాధపడ్డాడు మహారాజు. ఏటికి వేట భోజితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా ఏటికి తద్భు జాగ్రమున నేసితి సర్పశవంబు తెచ్చి నేనేటికి పాప సాహసములీ క్రియ చేసితి దైవయోగమును దాటగరాదు నేడు కీడు తచ్చమజనించును. మహారాజు ఇలా బాధపడుతున్నాయట. ఏటికి వేట భోజితి, అసలు మహారాజులు ఎక్కడో కుల మృగాలు వేటాడవలసినటువంటి నేను ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఎందుకు వేటకు వెళ్ళాను అని ఇప్పుడు ఆత్మోదయం జ్ఞానోదయమైంది. ఏటికి వేట భోజితి పోని వెళితే వెళ్ళానయ్యా గాఢ సమాధి నుండగా ఏటికి తద్భుజాగ్రమునేసితి సర్పశవంబు తెచ్చి అడిగాను. అర్ఘ్యపాద్యాలు సమర్పించమన్నాను నేను మహారాజునయ్యా అని అహంకారంతో మాట్లాడాను. ఇది నా అహంకారమే కదా, ఇంచేత అంటే రాజులమైన మేమెక్కువ బ్రాహ్మణులైన వాళ్ళు ఎక్కువ అంటే రాజధర్మం కంటే ఈ లోకంలో బ్రాహ్మణ ధర్మం చాలా గొప్పదని మను రాశాడు కదా, దానికి భిన్నంగా నేను ప్రవర్తించాను కదా.
మునింద్రుడు గాఢ సమాధి నుండగా ఏటికి తద్భుజాగ్రమున ఏసితి సర్పశవంబు తెచ్చి.
ఆ చనిపోయిన పాముని ఎందుకు తీశాను కదా.
నేనేటికి పాప సాహసములు ఈ క్రియ చేసితి,
నేనెందుకు అసలు ఇటువంటి పాపకృత్యాలు ఆచరించడానికి నా మనస్సు ఎందుకు ఎవరు ప్రేరేపించారు, నా బుద్ధి ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకుంది.
దైవయోగముందటగరాదు,
ఈ లోకంలో దైవయోగాన్ని ఎవరు తప్పించలేరు.
తజ్జమనేడు జనించు కీడును,
కాబట్టి ఈనాడు తప్పనిసరిగా నాకు కీడు రావడం తప్పదు. ఏమయ్యా నిన్ను శపించాడయ్యా అన్నారు. అప్పుడు అనుకుంటున్నట్టయినా
పాము విషాగ్ని కీలలను ప్రాణము పోయిన పోవుగాక ఈ భూమియు రాజ్యమున్ సతులు భోగములేగిన ఏగుగాక సౌదామిని పోలు జీవితము తజ్జముగా తలపోసి నేనేమని మారు తిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకు.
బాధపడుతూ ఆత్మవిమర్శన చేసుకుంటూ ఇలా అనుకుంటున్నట్టండి. ఎంచేతయ్యంటే ఈ లోకంలో బ్రాహ్మణ శాపానికి తిరుగులేదు, అంచేపనే బ్రాహ్మణ కోపం రప్పించకూడదు, పొరపాటు నేను కోపాన్ని రప్పించాను, కాబట్టి నాకు తక్షక విషాగ్ని కీలలతో నాకు మరణం తప్పదు.
పాము విషాగ్ని కీలలను ప్రాణములేగిన ఏగుగాక,
పోతే పోనివయ్య. ఏమయ్యా నీకేమయ్యా ప్రాణాలు పోగొట్టుకుంటానంటావా.
ఈ భూమియు రాజ్యమున్ సతులు భోగములేగిన ఏగుగాక,
ప్రాణాలు పోతే ఏం పోయింది, ఏం కొమ్మునికి పోయింది, ఈ భూమిని పరిపాలించే యోగ్యత పోయింది, భార్యలతో ఉండేటువంటి భోగాలు పోయాయి, కుమారులతో ఉండేటువంటి ముద్దు ముచ్చట్లు పోయాయి, అవే కదా, పోతే పోని.
ఈ భూమియు రాజ్యమున్ సతులు భోగములేగిన ఏగుగాక,
ఈ లోకం ఈ సమయంలోనే వీళ్ళందరూ వచ్చేస్తారు రాజభటులు. ఏటండి రాజుగారు పాము వచ్చి కరిస్తే మేము అందరూ ఇక్కడ లేవనుకున్నారు, అసలు ఎలా రానివ్వండి ఆ పామును, వచ్చింది ఆ చెత్త కొట్టేస్తాం పట్టుకుని పామును అని పాములు లేపడం మంప్రగాలు వీళ్ళందరూ వచ్చేసారు రాజుని రక్షించడానికి. అప్పుడు అందరూ కూడా రాజుగారి యొక్క ప్రాబల్యాన్ని అధికారాన్ని ఆయన దగ్గర, మరి రాజుగారి దగ్గర మాట్లాడే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు కదా, మరి ఎల్లప్పుడూ కూడా అటువంటి వాళ్ళందరూ వచ్చేసారట. ఆయన అంటున్నాయట
సౌదామిని బోలు జీవితము తజ్జముగా తలపోసి.
ఈ లోకంలో మానవ జీవితం ఎటువంటిదయ్యా అంటే మేఘమండలంలో కనబడే మెరుపు తీగ ఎంతకాలమైతే ఉంటుందో, సముద్రంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ మనం రాయి కనుక ఇలా వేస్తే, ఒక నీటి బుడగ కనుక పైకి లేస్తే ఆ నీటి బుడగ అయ్య బాబా ఎంత బాగా ఉందో నా నీటి బుడగ అనుకుంటాడు, అది ఒక్కసారి పేలిపోవడం ఎటువంటిదో మానవుల యొక్క శరీరంలో ప్రాణం ఎగిరిపోవడం కూడా అటువంటిదేనయ్యా. ఆకాశంలో ఉండే మెరుపు తీగ ఎంతకాలం ఉంటుందో ఎవడు చెప్పగలడు, అదేవిధంగా ఈ మానవుల యొక్క శరీరంలో ఆ జీవం కూడా ఉంటుంది, ఎంత ఎవడు చెప్పగలడయ్యా.
సౌదామిని బోలు జీవితము తజ్జముగా తలబోసి,
ఇదే నిజము అని
నేనేమని మారు తిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకు.
కాబట్టి ఆ కుర్రవాణ్ణి నేను తిరిగి చెప్పించగలడు, తక్కువవాడేం కదండి ఆయన. పరీక్షణ మహారాజు నిజంగా కోపభృతిని ఈ విధంగా శపించావు కాబట్టి నేను కూడా నీ విధంగా శపిస్తున్నానని తిరిగి శాపం ఇవ్వగలడు, కానీ
మునీంద్ర కుమారకు దుర్నివారకు నేనేమని మారు తిట్టుదు.
నేను కనుక తిట్టాను తిరిగి శపించాను, సంస్కృతంలో శాపము అంటారు, తెలుగులో తిట్టు అంటారు, అంతే తేడా ఏం లేదండి. ఇప్పుడు నేనే కనుక తిరిగి కనుక శాపం కనుక ఇచ్చినట్లయితే రేపు వద్దున అందరూ ఏమంటారయ్యా అంటే ఆ కుర్రాడికి పెద్దాడికి తేడా ఉందయ్యా, ఆ ఇల్లాంటి వాడు ఈయన అని తీసి పడేస్తారు. ఎందుచేపట
దామోదర పద భక్తి కామాదుల గెలిచినాడు కావున.
ఆ పరీక్షణ మహారాజు ఎందుకు చెప్పించలేదయ్యా, కారణం రాశారు పోతన గారు.
దామోదర పద భక్తి
ఎల్లప్పుడూ నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలని నిరంతరము పూజించినటువంటి కారణం చేత
కామాదుల గెలిచినాడు కావున.
ఆ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి అరిషడ్ వర్గాన్ని పూర్తిగా జయించినటువంటి కారణం చేత
భూమీసుడలు గడయ్యను.
ఆ పరీక్షణ మహారాజు కోపం రాలేదుట, ఏమండి సామర్థ్యం లేక కోపం రాలేదా అనుకుంటారా? సామర్థ్యము కలిగి దోష సంగిం శృంగిం, తాను పెరిగి చెప్పించగలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆ కుర్రవాణి ఏమీ చెప్పించకుండా, తప్పు నాది, తప్పు నేను చేశాను, దానికి ప్రాయశ్చిత్తం నేను అనుభవించాలి తప్ప పెరిగా పనికి శాపం పెడితే ఉపయోగం ఏముంది అనుకున్నటువంటి వాడే ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించాయట. ఇంకా తనకి 7 రోజులు ఉంది. ఈ లోకంలో ఎవరికైనా చావు తెలియడం అంటే చాలా కష్టం, కానీ మహాభాగవతంలో చావు ఎవరికి తెలిసిందండి? ఇబ్బరికి తెలిసిందండి. ఒకటికి పరీక్షణ మహారాజుకి తెలిసింది, 2 కంసుడికి తెలిసింది. పరీక్షణ మహారాజుకేమో ఇప్పుడు చేపవశాత్తు నీకు 7 రోజుల్లో చావయ్యా అని తెలిసిపోయిందండి. కంసుడికి తెలిసిందండి. ఎంచేత అంటే తన చెల్లెలైనటువంటి ఆ దేవకినిచ్చి ఆయన వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి రథం మీద తీసుకొచ్చే సందర్భంలో ఆకాశవాణి చెప్పింది, అష్టమగర్భం వచ్చి నేను సంవరిస్తుంది అని చెప్పి. అష్టమగర్భం అంటే పోని 8వ గర్భం. పోని ఎంత సంవత్సరానికి ఒక్కొక్క పిల్లాడు పుట్టాడు అంటే పోని కృష్ణుడి యొక్క ఆయుర్దాన్ని 8వ సంవత్సరం అనుకుందాం. ఆయన మరి 8 సంవత్సరాలు మరి కుర్రాడు వెంటనే వచ్చి మరి వచ్చి చంపాడు కదా, ఆయన తన 11వ సంవత్సరం 12వ సంవత్సరంలో చంపుతాడన్నట్టుగా మనకు చెబుతారు. కాబట్టి 12, 8, 20 అంటే 20 సంవత్సరాల కాలం బతుకుంటావయ్యా అని ఆకాశవాణి పరోక్షంగా చెప్పింది. 7 రోజులు చావుంది అని ఇక్కడ తెలిసింది. ఈ 7 రోజులు చావు ఉన్నప్పటికీ 7 రోజుల యొక్క చావుని మోక్షంగా ఎలా మార్చుకుందామా అనే ప్రయత్నం చేసిన వాడు పరీక్షిత్తు. 20 సంవత్సరాలు తనకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కృష్ణుని చంపుదాం, కొడదాం, నరుకుదాం, తిడదాం అని చెప్పని తన సర్వస్వాన్ని కోల్పోయి నరకానికి పోయిన వాడు కంసుడు. ఇదే మహారాజు. కాబట్టి అటువంటి పరీక్షణ మహారాజు ఆ సమయంలో ఏ విధంగా మనం చేద్దామా అని అప్పటి ఆయన ఉత్తర యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం ఆడాయండి. 4 కుమారులు కలిగారు. అందులో పెద్దవాడు పేరు జనమేజయుడు, చాలా కుర్రవాడండి పాపం. ఆ కుర్రవాడైనటువంటి ఆ జనమేజయుడికి రాజ్యానికి పట్టం కట్టేసినటువంటి వాడే వెంటనే సర్వసంగ పరిత్యాగం చేసేసి ఎక్కడికి వచ్చాడు, గంగానదీ తీరం వచ్చేసాడు, ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేసి ఇంకా అన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాడే ఇంకా భగవంతుని యందు మాత్రమే దృష్టి అట్టే పెట్టుకుని ఉండిపోయాడు. అటువంటి సమయంలో అప్పుడే ఇది ఎవరికి తెలిసిపోయిందయ్యా, కేవలం మన భూలోకంలో ఉన్న వాళ్ళకే కాబట్టండి, పైన ఉండే మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాల్లో నివసించేటువంటి, స్వర్గావి లోకాల్లో ఉండే నివసించేటువంటి ఋషీలు, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇలా పరీక్షణ మహారాజు సర్వసంగ పరిత్యాగం చేసి ఈ విధంగా ఆయన గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేశాడనే సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయి ఎంత ఆశ్చర్యమయ్యా, ఈ లోకంలో తనకు చావు వచ్చి పడుతున్నప్పుడు ఏమన్నా పాము రానివ్వండి, ఆ పామును చంపేస్తామని వాళ్ళు అంటూ ఉంటే ఆ సంగతి వదిలిపెట్టేసి ఆ పామును చంపేస్తే చంపనివ్వండి, కరిచేసి వెళ్ళిపోతుంది కదా, మీరు పడిపోతారు, వెంటనే మేము మంప్రంతో మేము బతికిస్తాం కదా మీకెందుకు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మహాభారతంలో అలాగే ఉందండి. కశ్యపుని యొక్క వంశంలో ఉండే కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు అరణ్యాల్లో ఎవరయ్యాడు వెళ్తున్నాడు, తక్షకుడు ఎదురయ్యాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నాడు. తక్షకుడు వచ్చి కరుస్తాట పరీక్షిత్తుని, కాబట్టి ఆయన బతికించి ఆయన దగ్గర డబ్బులు పట్టుకెళ్దామని వస్తున్నానయ్యా అన్నట. ఎవడు అంత గొప్పవాడు అన్నట్టు. నేను ఏమిటయ్యా, నేను మంత్రగాడినయ్యా, పాము కనుక కరిస్తే ఫోన్లో, పూర్వం ఒకప్పుడు ఫోన్లో మంత్రం వేసి బతికించిన వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు కదండి, అర్థమైంది, ఫోన్లో మంత్రం వేశారండి అలా, కాబట్టి అలా బతికిస్తానయ్యా అన్న. నేను అంపడు గొప్పవాడవా అన్నట్టని తక్షకుడు, అంపడు గొప్పవాడిని అన్న. అయితే నేనే తక్షకున్నయ్యా, ఇప్పుడు ఆ చక్కనైనటువంటి పూలతోటి ఆకులతోటి చక్కగా ప్రకాశించి ఆ వృక్షాన్ని నా కోరలతో ఒక్కసారి కాటివేసి దాన్ని బూడిచ్చేస్తాను, నువ్వు బతికించగలవా అన్నట. అలా అన్నప్పటికీ అప్పుడు ఆ తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఆయన కూడా ఒక్కసారి పాముగా మారి వెళ్ళి తన కోరతో ఒక్కసారి దాని యొక్క మూలాన్ని అలా వేరు కాటేసేటండి. అలా కాటు వేసేపటికి ఆ పాము యొక్క విషము యొక్క ఆ తీవ్రతకి ఆ చెట్టు అలా మలమలమలమల మాడిపోయి ఒక్కసారి బూడిదైపోయినట్టు. నీ పని పూర్తి చేసావు కదా, ఇప్పుడు నువ్వు పరీక్షల మహారాజు కూడా ఇదే చేస్తావు అంతే కదా. అవును, నేను చూడు నా శక్తి ఏమిటో చూపిస్తాను. ఆయన వెళ్ళి ఒక్కసారి ఆయన మంత్రం వేసేటప్పటికీ మళ్ళీ యథాప్రకారంగా వృక్షం అయిపోయింది. మహాభారతంలో ఉందండి, ముందు ప్రథమ మొట్టమొదటే ఉందండి మనకు, ఆది పర్వంలోనే ఉంటుంది. అలా ఎప్పుడైతే మారిపోయిందో తక్షకుడు వచ్చి, నిజమేనయ్యా ఈ లోకంలో బ్రాహ్మణ శక్తి ఎటువంటిదో నాకు తెలుసు, నువ్వు కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో వాడు, కానీ ఈ మాత్రం దానికి ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆయన తిరిగి బతించి ఆయన ఇచ్చేటువంటి డబ్బులు పట్టుకెళ్ళడానికి అక్కడికి వెళ్తున్నావా, కానీ నువ్వు ఒకనాడు తిరిగి అలా బతికించినప్పటికీ వెంటనే నీ మంత్రమహిమ వల్ల వాడు బతికినా మళ్ళీ మరుక్షణంలో మరణించక తప్పదయ్యా. ఇంచేత పరీక్షణ మహారాజుకి 7 రోజుల్లో ఆయనకు చావు ముడిపోయింది, అయిపోయింది ఆయుర్దాయం పూర్తి. దివ్య దృశ్యతో చూశాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తక్షకుడు పిలిచి, బాధపడకయ్యా, ఆ మహారాజుని బతికించి ఏదో డబ్బు పట్టుకెళ్దామని, ఆభరణాలు లేక ఏదో ధనకనక వస్తు వాహనాలు ఉపాయనాలుగా పట్టుకెళ్దామని వచ్చావు కదా, అవేవో నేనే ఇస్తాను పట్టుకెళ్ళు అని ఆ కశ్యపుడికి ఇచ్చేసినట్లుగా మనకు మహాభారతంలో కథ. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన ప్రయత్నాలు ఏమీ చేసుకోకుండా ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి వస్తే రానివ్వ ఆ చావు అని ఆ చావును ఎదుర్కొన్నటువంటి ఆ మహారాజుని చూసి ఆ మహర్షులందరూ ఆశ్చర్యపోయి అందరూ కిందకి దిగి వచ్చారటండి ఒక్కసారి గంగానదీ తీరానికి. ఇటువంటి వాళ్ళు కశ్యపుడు, అప్రియ, భరద్వాజుడు, వశిష్ఠుడు, గౌతముడు మన ఈ లోకంలో ఎవరైతే గొప్ప గొప్ప ఋషీశ్వరులు ఉన్నారో అందరూ కిందకి దిగి వచ్చేసారు ఒక్కసారి. 25 మంది మహర్షుల యొక్క పేర్లు చెప్పారు, పోతన గారు, వ్యాసుడు, ఇలా ఆది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేసారు. అలా వచ్చి కూర్చున్నారు. కూర్చుని వాళ్ళందరినీ చూచేటప్పటికీ, ఏమిటయ్యా మీరందరూ ఇలా వచ్చారు, తప్పు చేశాను, తప్పు చేయడం వదిలేయ్యా, ఈ లోకంలో మామూలు తెలియక తప్పు చేశాడు, కానీ ఆ తప్పును నీవు సరిదిద్దుకుంటున్నావయ్యా, నీకంటూ గొప్పవాడేవు.
క్షితినాథోత్తమ నీ చరిత్రము మహాచిత్రంబు,
ఎంత గొప్పవాడవయ్యా, పాము వచ్చి కరుస్తూ ఉంటే ప్రతీకార జ్వాలలతో ఆ పాముని చంపిన వాడిని, లేకపోతే ఆ చెప్పించినటువంటి వాడిని, ఆ పాముని పంపించిన తక్షకుడి మీద ఏ రకమైనటువంటి వ్యవహారాలు, ఈ విధమైనటువంటి వ్యవహారాలు చూడకుండా నువ్వు మోక్షం గురించి నీవు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎంత గొప్పవాడవయ్యా.
క్షితినాథోత్తమ నీ చరిప్రము మహాచిప్రంబు,
ఈ గొప్పతనం నీది ఎక్కడికి వచ్చిందో తెలుసా,
నీ తాతలు ఉగ్రతపోధన్యులు,
నీ యొక్క తాపలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ యొక్క గొప్పదైన తపస్సు ఏదైతే ఉందో, వాళ్ళ గొప్ప శక్తి అయితే ఉందో అది నీలో ప్రవేశించిందయ్యా. తాతగారి యొక్క గొప్పతనం కొడుకు రాకపోయినా మనవడికి వస్తామన్న సంగతి మనకు అందరికీ తెలుస్తూనే ఉంది కదా, కాబట్టి
మీ తాతలు ఉగ్రతపోధన్యులు విష్ణు పాశ పదవి కామించి,
ఎల్లప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పక్కనే ఉండాలి అని చెప్పి ఎలా ప్రకాశించారయ్యా, అద్భుతంగా ప్రకాశించారయ్యా. కానీ ఆ మహావిష్ణువు, ఆ కృష్ణ పరమాత్మ ఒక్కసారి వైకుంఠానికి వెళ్ళిపోతే ఏం చేశారయ్యా,
క్షితిధర కోటి రమణి ప్రభాన్విత మహాపీఠంబు వజ్జించి ఉన్నతులైరి,
అర్జునుడు వచ్చి అన్నయ్య కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పగానే ఆ ఉట్టుకొట్టుకుని ఇంకా ఊరేగకుండా నీకు పట్టం కట్టినటువంటి వారి ఎటువంటి అద్భుతమైనటువంటి కిరీటాలతో ప్రకాశించినటువంటి ఆ మహారాజాభిరాజులందరూ కూడా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి ఉన్నతులైపోయారయ్యా. నీకు వాళ్ళకి తేడా ఏముందయ్యా, కృష్ణుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకెందుకు ఈ రాజ్యము అనుకున్నారు, కానీ ఒక పాము ఇలా వచ్చి కాటివేస్తుంది, నీ ప్రాణాలు పోతాయని నువ్వు తెలుసున్నప్పటికీ కూడా నీవు ఈ విధంగా సర్వసంగ పరిత్యాగం చేశావు అంటే వాళ్ళు ఉన్నతులు, నీవు మహోన్నతుడు.
ఉన్నతులైరి నీవు మహోన్నతుండవు నారాయణ జాయివై,
వాళ్ళు ఉన్నతులే, వాళ్ళు గొప్పవాళ్లే, కానీ మా దృష్టిలో వాళ్ళకంటే ఎవరు గొప్పవాడవయ్యా అంటే నీవే చాలా గొప్పవాడవయ్యా. ఇంచేతయ్యా అంటే ఏమీ లేదు అనుకోండి, వాడి పాపం అండి ఒంటిపోతే తింటాయండి అంటే ఎందుకు ఒంటిపోతే, ఏమీ లేక తింటున్నాడు అని, ఆయన ఎల్లప్పుడూ కిందే పడుకుంటాయండి, వాడికి డబల్ కాట మంచం, ఇక్కడ సింగిల్ కాటు లేవు అంటే ఉత్తి కింద పడుకుంటున్నాడు, కానీ డబల్ కాట మంచం ఉండి, ఏసీ రూమ్ ఉండి, దానిలో పరుపు ఉండి, చక్కనైనటువంటివన్నీ ఉండి, అవన్నీ వదిలేసి కింద కనుక పట్టుకుంటే అవి సర్వసంగ పరిత్యాగం చేయడం అంటే ఇన్ని సాధ్యసుఖాలు వదిలిపెట్టి గంగానది తీరంలో ఇసుకలో కూర్చొని ప్రాయోపవేశం నువ్వు చేసావు అంటే ఎవడయ్యా మహాన్ నీవేనయ్యా.
వసుధాధీశ్వర నీవు మచ్చతను ఉన్వర్జించి నిశోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు సమవర్తిత్వంబున చేరునంత వరకు,
మేము ఇక్కడ ఎంత ఎన్నాళ్ళు ఉంటామో తెలుసా, 7 రోజులు ఉంటామయ్యా. 7 రోజులు ఎందుకు ఉంటాము అంటే నీలాంటి వాడు మాకు మళ్ళీ దొరకద్దా, ఎంతసేపు మేము ఆ లోకాల్లో ఉన్నాం, ఉన్నప్పటికీ కూడా నీలాంటి గొప్ప చరిత్ర వాడిని ఎక్కడ చూడలేదు మేము.
వసుధాధీశ్వర నీవు మర్చతను వర్జించి,
నీవు ఈ మానవ దేహాన్ని ఒక్కసారి వదిలిపెట్టినటువంటి వాడై ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా, వైకుంఠానికి వెళ్తున్నావా, లేక కైలాసానికి వెళ్తున్నావా, లేక సత్యలోకం చేరుకుంటున్నావా, లేక అపలవితలాభి లోకాలకు వెళ్తున్నావా, లేక భువర్లోక సువర్లోకద లోకాలకు వెళ్తున్నావా? ఈ లోకాలకు కాదయ్యా, నువ్వు శాశ్వతమైన నిరంజనమైన అనిష్కళమైనటువంటి ఏ రూపమైతే ఉందో, ఏ పరమాత్మ తత్వమైతే ఉందో, ఆ నిశ్చల నిర్గుణ పరబ్రహ్మంలో లీనమవుతున్నావయ్యా. ఆ రూపాన్ని, ఆ నీలమయ్యేటప్పుడు నీ యొక్క రూపాన్ని ఒక్కసారి ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చావయ్యా. నిశ్చోకమై ఏ అంచేతనే మనకి ఈ సేవాశోపనిషత్తులో చెప్తూ ఉంటారు, తప్రకోమోహ కశోక అంటారు. ఎంచేతంటే అటువంటి నిర్గుణ పరబ్రహ్మంలో లీనమయ్యేటువంటి వాడికి మోహాలు ఉండవు, శోకములు ఉండవు. నిశోకమయీ వ్యసనచ్ఛేదకమయీ రజోరహితమయీ. ఇంకా పరతత్వంలో లీనమైతే సత్వగుణం లేవు, రజోగుణం లేవు, తమోగుణం లేదు, త్రిగుణములకు అతీతమైనటువంటి నిర్గుణ బ్రహ్మంలో లీనమయ్యేటువంటి నీ యొక్క గొప్ప విషయాన్ని చూద్దామని ఇక్కడ మేము వచ్చామయ్యా. అంతవరకు కూడా నీ దివ్యచారి ప్రముల్ వినుచు ఏ దశకు పోవక చూచుచుండెదము. మేము ఎక్కడికి కూడా వెళ్లకుండా నీ ముఖం కేసుకే చూద్దాము అని వచ్చామయ్యా. కాబట్టి 7 రోజులు మేము ఇక్కడ ఉంటామయ్యా. అలా అన్నప్పటికీ పరీక్షన్ మహారాజు ఒక్కసారి నమస్కారం పెట్టి, ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు. మీరు ఎటువంటి వారయ్యా? ప్రాప్తానందులు. ఎక్కడ పడుకుంటారో, ఎక్కడ ఉంటారో, ఏ చెట్టు కింద ఉంటారో, అయ్యో ఇల్లు ఉందా మనకి, ఏదైనా డబల్ ఏసీ రూమ్ ఉందా అని ఎక్కడా బాధ ఏం లేదు కదయ్యా మీకు. ఎల్లప్పుడూ నిరంతరము ఆనందంలో ఉంటారు కదా. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులు. ఏమన్నా వాళ్ళకి మంచి విషయాలు చెప్పండి అంటే అది అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు, ఈ కబుర్లు, ఆ కబుర్లు, ఆశ్యం కబుర్లు చెప్పరు మీరు. ఏం చెప్తారయ్యా? బ్రహ్మబోధన కళాపారీణులు. ఎల్లప్పుడూ గొప్పదైనటువంటి బ్రహ్మతత్వం ఎలా ప్రకాశిస్తుందో ఆ విషయాన్ని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు కదా. ఆ కారణం చేత మీ యొక్క మనస్సులో ఏ రకమైనటువంటి అజ్ఞానము మీ దగ్గర ఉండదు కదయ్యా. అటువంటి మీరు చాలా ఉత్తములు కదా. అటువంటి ఉత్తములైనటువంటి మీరు ఇక్కడ నాకు దగ్గరకు వచ్చారు కదా. ఎంతో అదృష్టవంతున్నయ్యా నేను. గుప్త జ్ఞానులు. మీ దగ్గర రహస్యం చాలా, జ్ఞానం చాలా గుప్తంగా ఉంటుంది కదయ్యా. మీకు సమస్తమైనటువంటి మానవుల యొక్క హృదయాలలో కూడా ఏమి ఉంది అనే సంగతి చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. మన దేవుడి గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలి అది కావాలి అడగక్కర్లేదని మీకు మనం చెప్పాను నేను. ఎంచేతయ్యంటే మనం ఏ కోరికతో వెళ్ళామో వాళ్ళకి తెలిసిపోతుంది. ఋషీశ్వరుల దగ్గరికి వెళ్ళినా తెలిసిపోతుందండి. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు కదా. నా మనస్సులో ఒక కోరిక ఒకటి ఉందయ్యా. సప్తాహంబుల ముక్తికే గడు గతి చర్చించి భాషింపరే. 7 రోజుల్లో కాస్త మోక్షాన్ని పొందేటువంటి విధానం నాకు ఏదైనా ఉందా తెలియజేయవలసింది అని అడిగారు. అలా అడిగేటప్పటికీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు కంఠాలు సరిచేసుకుందాము అనుకుంటున్నారు, చెబుదాం అనుకుంటున్నారు. ఆ పరిస్థితులలో సుఖపరబ్రహ్మ సాక్షాత్కరించారు. అసలు ఇప్పుడు శుకుడు వెళ్ళిపోయాడు కదండి, మరి వెళ్ళిపోయిన శుకుడు ఎలా తిరిగి వచ్చాయండి? దీనికి మనకు మహాభాగవతంలో ఒక అద్భుతమైన విషయం మనకు చెప్తారు. ఇంకా వ్యాసుడు వెనకబడిపోయాడు, సుఖపరబ్రహ్మ ముందు వెళ్ళిపోయారు, శుకుడు పరిగెట్టి అక్కడ మానస సరోవరం వరకు వెళ్ళిపోయాడు. ఇంచేత కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మా ఆయన నిన్నేం చేస్తుందా అని అన్నాడు కదా. కాబట్టి ఆయన మానస సరోవరం వరకు వెళ్ళి కైలాసం వరకు వెళ్ళిపోయాడు. కానీ ఛాయాసుకుడు అనేటువంటి వాడు వెనక్కి వచ్చాడు అని కొంతమంది వ్యాఖ్యానం చేస్తారండి. కానీ భాగవత ప్రకారంగా మాత్రం అలా లేదు. ఆ పరిస్థితులలో వ్యాసుడు ఏం చేశాడే అంటే, ఈయన కొడుకు వెంట పరిగెట్టలేక తన శిష్యుల్ని పిలిచి ఎలాగైనా నా కొడుకుని వెనక్కి రప్పించాలి, వెనక్కి రప్పించి ఏం చేయమంటారని గురువుగా ఏం చేయమంటారంటే, ఏం చేయగలం ఇంకా వాడికి ఏమీ ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు. సర్వసాధారణంగా పిల్లలకి ఏమైనా తినుబండారాలు కనుక పెట్టినట్లయితే వెనక్కి వస్తారు. అటువంటి వాడికి లొంగేవాడు కాదు. ఇప్పుడు మొత్తం ఈ భాగవతంలో నేను రాసినటువంటి ఈ మహాభాగవతంలో ఆయన్ని బాగా ఆకర్షించి వెనక్కి మళ్ళించే 2 శ్లోకాలు చెప్తాను రా మీకు. ఒక శ్లోకం నీకు, ఒక శ్లోకం ఆయన. ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ మీరు అతను వెంట వెళ్ళండి రా, అప్పుడు వెనక్కి తక్కువని తిరుగుతాడు అన్నాడప్పటికీ, సరే గురువుగారు చెప్పారు మరి. ఇప్పుడు అంటే ఏదో ప్రత్యాఖ్యానాలు చేసే శిష్యులు ఎక్కువైపోయారు. ఏమంటే ఈ మా పుణ శ్లోకాలకే వెనుదిరిగిపోతాడండి అని ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు. కానీ వాళ్ళు అలా మాట్లాడలేదు. ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆ వ్యాసమహర్షి చెప్పినటువంటి 2 శ్లోకాలు అనుసంధానం చేసుకుంటున్నారు. ఆనాడు ఇంకా కాగితాలు ఇవి లేదు, ఇవన్నీ కూడా పాప ఆయన చెప్పాడు, వీళ్ళు ధారణ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మానసరోవరం వరకు వెళ్ళారట. అలా వెళుతుంటే మొదటి శిష్యుడు మహాభాగవతంలో వ్యాసమహర్షి తనకు చెప్పినటువంటి శ్లోకాన్ని ఒక్కసారి చదువుతున్నాయట. ఆ చదివినప్పుడు వెనుదిరిగేటండి ఒక్కసారి. ఏమిటండి ఆ శ్లోకం మహాభాగవతంలో?
బరహాపీడం నటవరవపు కన్నయోకర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతిహించమాలం రంభ్రాన్ వేణో అధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి.
శ్లోకం చదివాడు. అందులో శ్లోకం కూడా చదవలేమిటండి, మొట్టమొదటి సమాసం చదివాడు. పదం
బరహాపీడం
అని చదివేటండి. చదివి వెనుదిరిగేటండి ఒక్కసారి. బరహాపీడము అంటే అర్థం ఏమిటి? నెమలి పింఛము ధరించిన వాడు అన్నట్టండి. ఇదేమిటే, ఎవడైనా కిరీటం ధరించిన వాడున్నాడు, లేకపోతే నవరత్నాల చేత తయారు చేసిన బంగారు కిరీటం ధరించిన వాడున్నాడు, కానీ నెమలి పింఛం ధరించిన వాడు అంటున్నాడు, ఎవడయ్యా ఈయనా అని వెనుదిరిగేటండి ఒక్కసారి. కృష్ణ పరమాత్మ ఎందుకు అసలు నెమలి పింఛం ధరించవలసి వచ్చింది? ఎందుకంటే కొంతమంది మనం తెలియక అసలు ఏమంటూ ఉంటామయ్యా అంటే, కృష్ణ పరమాత్మ యొక్క చిరిత్రను సరిగ్గా అర్థం చేసుకోక, మహాభాగవతాన్ని పూర్తిగా అన్ని వ్యాఖ్యానాలతోటి చదవక, కొంతమంది భాగవతం చెప్పేప్పుడు కువ్యాఖ్యానాలు చేస్తున్నారు, అలాగే ఉన్నాయి నిజంగా. అలాగే కొంతమంది పాప అలాగే వినేస్తున్నారు కూడా. అంటే మీరు అన్నీ చదివేశారా అని కాదు, అన్నీ చదవకపోయినా ఉపన్యాసాలు చెబుతున్నాం కాబట్టి ధర్మ సూక్ష్మాలు ధర్మరహస్యాలు చెప్పకుండా కనుక తెలియకుండా కనుక వేదికలు కనుక ఎక్కినట్లయితే, మీలాంటి పెబ్బలు అడిగినట్లయితే నోరు మూసుకుని వెళ్ళాలి కదండి బయటికి. మరి ఎందుకు అసలు పరమాత్మ విధంగా ధరించడం? అసలు కృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికల్ని పెళ్ళాడేయండి అని చెప్పేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అసలు మహాభాగవతంలో అసలు కృష్ణ పరమాత్మ ఏ గోపికను వివాహం ఆడలేదు. కృష్ణ పరమాత్మ వ్రేపల్లెలో ఎన్నో సంవత్సరం వరకు ఉన్నాడు, 11వ సంవత్సరం వరకు ఉన్నాయన్నాడు. అంతేనండి, అంతవరకు అది బాల్యం. ఆ బాల్యం 11వ సంవత్సరం వరకు ఆ వ్రేపల్లెలో ఉన్నాడు. 11వ సంవత్సరం పూర్తి అయ్యేటువంటి సమయంలోనే కంసుడి దగ్గర నుంచి కబురు వచ్చింది, వెళ్ళాడు, కంసుడిని సంహరించాడు. అలా కంసుడిని ఎప్పుడైతే సంహరించాడో జరాసంభాబులందరూ యుద్ధానికి వచ్చారు. 17 సార్లు దండయాత్ర చేశాడు జరాసంభుడు. 17 సార్లు పరమాత్మ ఓడించారు. ఆ సమయంలో ఆ మధురానగరంలో ఉండే ప్రజలందరూ కూడా, కృష్ణ నువ్వు రేపల్లెలో ఉంటే చాలా బాగుండేదయ్యా, ఈ దండయాత్రలు యుద్ధాలు మేము తట్టుకోలేకపోతున్నాము అన్నట్టండి. అలాంటి మీరేం బాధపడకండి అయ్యా అని విశ్వకర్మని పిలిపించి అర్భరాత్ర సమయంలో పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకానగరం నిర్మింపజేసి రాత్రికి రాత్రి మొత్తం మధురానగరంలో ఉండే జనాన్ని అమ్మని ఎక్కడికి మార్చేసాడయ్యా అంటే ద్వారకానగరం మార్చేశాడు. అంత మహాప్రతిభా సంపన్నుడు. ఆ తర్వాత ఎవరిని? రుక్మిణ్యాదుల్ని వివాహం ఆడాడు. ఆ తర్వాత నరకాసురుణ్ణి వధించాడు. ఆ సమయంలో నరకాసురుని యొక్క చెరలో ఉండే 16,000 మంది రాజకాంపలు కృష్ణుని ఒక ప్రశ్న వేశారండి, కృష్ణ నరకాసురుని సంహరించడం మూలాన్ని నువ్వు మాకు లాభం చేశావా నష్టాన్ని చేకూర్చావా అని అడిగారు. అదేమిటయ్యా, నరకాసుర సంహారం చేస్తే అమ్మా నరక చతుర్దశనే పండగ జరుపుకుంటున్నారు కదా, అదేమిటి మాకు లాభమా నష్టమా, మాకు నష్టం చేకూర్చావా లాభం చేకూర్చావా, ఏమిటి ప్రశ్న అన్నట్టండి పరమాత్మ. అప్పుడు ఆయన అన్నట్టండి వాళ్ళు అన్నారట, లేదు కృష్ణ నువ్వు మాకు నష్టాన్నే కలగజేసావు అన్నట్ట. అదేమిటమ్మా అన్నట్టు, లేదు ఆవేళ నరకాసురుడు మా తండ్రిని మా అన్నగారిని యుద్ధరంగంలో ఓడించి మమ్మల్ని బంధించి తన రాజ్యంలోకి తీసుకువచ్చి మా చేత ఊడిగం దాసీ పని చేయించుకున్నాడు, ఏదో మా విధంగా పొట్ట పోషించుకుంటున్నావు ఇక్కడ, ఇప్పుడు నువ్వు నరకాసులను సంహరించేశావు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ తండ్రి మమ్మల్ని తిరిగి తీసుకుంటాడు, ఏ అన్నగారు రాని పసుపు కుంకాలతో మమ్మల్ని ఆహ్వానిస్తాడు, అంత సంస్కారం ఈ లోకంలో పురుషులకు ఉందా, ఒక్కసారి నువ్వు ఆలోచించవయ్యా ఏమిటి మా బతుకు అని అడిగారు. అలా అడిగేపటికి నిష్కల్మష చిత్త వృత్తితో ప్రశ్నించినటువంటి ఆ 1600 రాజకాంతులని తిరిగి సమాధానం చెప్పలేని పరమాత్మ ఏకకాలంలో 1600 కృష్ణుడిగా మారి వారిని వివాహం ఆడాడు. అంతేగాని ఏ ఒక్క గొల్ల పిల్లని ఆయన వివాహం ఆడలేదు. 11వ సంవత్సరంలో ఆయన అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ తిరిగి వ్రేపల్ల యొక్క ముఖం చూడలేదండి. అసలు భాగవత ప్రకారంగా వ్రేపల్ల రానే రాలేదు. అక్కడ ఉండి వ్రేపల్లిలో ఉన్న వాళ్ళందరూ కబురు చేస్తే ఒకసారి బలరాముని పంపించాడు, ఒకసారి ఉద్ధవుని పంపించాడే తప్ప ఆయన ఎప్పుడు తిరిగి వెళ్ళలేదు. కాబట్టి మరి ఇంతమందిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏమిటండి అసలు ఈ నెమలి పింఛానికి వివాహాలకి ఏమిటి సంబంధం అండి అని అంటారా? ఈ లోకంలో నెమలికి ఒక గొప్పతనం ఉందండి. ఏమిటండి అంటే, నెమలి కనుక సంతానాన్ని కనుక పొందాలి అన్నట్లయితే ఏ సంపర్కము, ఏ సంయోగము, ఏ సంసార సుఖాన్ని పొందకుండా అలా వీక్షణ మాత్రము చేతనే అది ఒక్కసారి ఆడ నెమలిని గర్భవతిని చేయగలిగినటువంటి శక్తి అది మగ నెమలికి ఉంది. ఎలాగంటే ఆకాశంలో మేఘాన్ని కనుక చూచినట్లయితే మగ నెమలి ఒక్కసారి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసే సమయంలో దాని నేత్రాలలో ఆంధబాష్పాలు తిరుగుతాయి. అటువంటి ఆంధబాష్పాలతో ఉండేటువంటి ఆ నీటి బిందువులు ఒక్కసారి కింద పడితే ఆ సమయంలో చూస్తాయట ఆడ నెమళ్ళు గర్భవతులు. ఇది నెమలి యొక్క జీవిత చరిత్ర. కాబట్టి అలాగా ఏ రకమైన సంపర్క సంయోగ సంస్కారములు లేకుండా ఏ విధంగా అయితే నెమలి సంపాణానికి ఉంటుందో యాదవ వంశాన్ని ఆ విధంగా మన అభివృద్ధి పరచాలి. కాబట్టి ఆ 16,000 మందిని ఆ విధంగా వివాహమాడి ఈ లోకంలో నా జీవితం కూడా నెమలి యొక్క జీవితం లాంటిది అని ఒక గుర్తుగా ఆయన నెమలి పెంచాలని ధరించారు. బరహాపీడం మీరు ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క బొమ్మ ఉందనుకోండి, ఆయన నిటారుగా ఉన్నట్టుగా శిల్పాన్ని చెక్కుతారు. అదే కృష్ణుడు కనుక ఉంది అనుకోండి అలా చెక్కరు, త్రిభంగిమతో చెక్కుతారు. ఇంచేత కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ కూడా నాట్యావస్థలో ఉంటాడు. ఇంచేత ఆనంబతాండవం చేసేటువంటి ఈశ్వరుని చూస్తే మనకి ఎంత సంతోషమో అదే విధమైనటువంటి సంతోషం మనకి కృష్ణుని చూస్తే మనకు కలగాలి. కాబట్టి పరమాత్మ ఎలా ఉంటారట, త్రిభంగిమ వేషంలో ఉంటారట. అంచేతనే ఎర్రాప్రగడ పద్యం రాశాడు కాళీమర్దనం దగ్గర. కాళీని యొక్క పడగల మీద పరమాత్మ ఇలా తొక్కేస్తుంటే అది ఎలా ఉందిట, నాట్యం చేసినట్టుగా ఉంది అని రాస్తాడు. యమునా వీచి మృదంగ వజ్జములు మ్రోయ తీర గోపోగహర్ష మనోజ్ఞధ్వనితంబుగేయముగ చెంచత్కాళియ్యాళ భోగ మహారంగతలంబున పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము వృజ్యాద్భుతభిమమై పరగ దివ్యశ్రేణి చూచల్ దివి. ఆయన అలా కొట్టేస్తూ ఇలా ఇలా తొక్కేస్తుంటే యమునా వీచి మృదంగ వజ్జములు మ్రోయ ఆ త్రిభంగిమానేటువంటి వేషంతో ఉన్న పరిస్థితులలో యమునా నది ఇప్పుడే మనం ఈ అనుకూలమైన వాతావరణాన్ని మార్చుకోవాలి అనుకుంటుంది యమునానది. ఆ సమయంలో యమునానది యొక్క కెరటాలు ఎలా మృగాయట తరంగ వాజ్యములు మ్రోయన్ మద్దెల చప్పుడుగా మారాయట. తీర గోపౌగ హర్ష మనోజ్ఞధ్వనితంబుగేయముగ ఆ గట్టు మీద ఉండే గోపబాలరంభులు కూడా కృష్ణ దాన్ని చంపు తొక్కై కసపిస తొక్కై అని మాడుస్తూ మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు అవి గేయంగా పాటలుగా మారాయట. చెంచత్కాళియాళ భోగ మహారంగతలంబున ఆ సమయంలో మరి నాట్యం చేస్తుంటే ఓ రకమైనటువంటి స్టేజ్ రంగస్థలం ఉండాలి కదా అండి. ఆ పాముల యొక్క పడగల యొక్క పైభాగం ఏదైతే ఉందో అవి రంగస్థలంగా మారిపోయిందండి. ఆ సమయంలో పరమాత్మ చేసేటువంటి ఆ మర్దన నాట్యాన్ని హృద్యా అద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచం దివ్య దేవతలందరూ చూచి ఆనందించారు అని రాస్తారు. చాలా పెద్ద వ్యాఖ్యానాలు ఉన్నాయి అనుకోండి, ఎంతవరకు ఉన్నా అందరికీ చెప్తాను. బరహాపీడం నటవరవపు కన్నయో కన్నికారం చెవులయందు కన్నికార పుష్పము యొక్క ఆకారం వంటి ఆకారంతో తయారు చేసేటప్పుడు కొండలాలు ధరించేవాట పరమాత్మ. ఇంచేతంటే పూర్వకాలంలో అందరూ చెవులు కొండాలు పెట్టుకునేవారు. ఆడవాళ్ళు వేళ ఎలా అయితే చెవులకు జోకాలు లేకపోతే ఏవో పెట్టుకున్నారో మగవాళ్ళు కూడా ధరించేవారు. అలా ధరించడం వల్ల చాలా లాభం అని కూడా ఈవేళ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చెప్తున్నారు. ఎంచేత అంటే సర్వసాధారణంగా 60 ఏళ్ళు దాటేపటికి మనకు కొంచెం చెవుడు అది వస్తూ ఉంటుంది. ఈ కన్నపేరు మూసుకుపోకుండా మనం కొంచెం కుండలాలు కనుక ధరించినట్లయితే ఆ కన్నపేరు ఇలా మూసుకుపోకుండా సాగేటువంటి వ్యవహారం ఉంది కాబట్టి చెవుడు వచ్చే వ్యవహారం లేదు అన్నాడు డాక్టర్. ఓ చోట నేను ఈ పురాణం చెబుతుంటే ఒక ఆయన లేచి మగాళ్ళండి ఈ విధంగా కుండలాలు కన్నికార పుష్పాలు ధరించకపోవడమే మంచిదండి, మా ఆవిడ తిట్లు మా అబ్బాయి తిట్లు నాకు వెనకరు లేకుండా చాలా బాగుందండి అన్నాడు. ఒక అర్థం కర్ణయో కన్నికారం బిభ్రద్వాస కనక కపిశం. పరమాత్మ ఎల్లప్పుడు కూడా ఎటువంటి బట్టలు ధరిస్తారు మనం చెప్పుకున్నాం కదా, పట్టు బట్టలు. బిభ్రద్వాస కనక కపిశం బంగారం వలె ప్రకాశించేటువంటి ఆయన పీతాంబరధారుడు. వైజయంతిమాల ధరిస్తాయట ఆయన. అసలు వైజయంతిమాల అంటే కంఠముల గాయతూ పాదాల వరకు తగిలేటువంటి మాలని వైజయంతిమాల అంటారండి. ఎవరికైనా మనం సన్మానం చేస్తున్నప్పుడు మెడలో దండ వేస్తామండి, ఆ దండ మనకి ఇక్కడ వరకే వేయాలండి. పొరపాటు కాళ్ళ వరకు తగిలిందా, వేసిన వాడు బాగానే ఉంటాడు కానీ వేయించుకున్నవాడు నువ్వు దర్బిడు అవుతావు అంతే, అర్థమైందని వేయించుకోకూడదు అండి, అలా ఇక్కడ వరకే వేయాలండి. అంతేగాని ఏమంటే గజమాల వేసేస్తామండి అని వేయించుకోకండి, అలా వేయించే గొప్ప గొప్ప సమానాలు మనం కూడా ఎప్పుడు పొందుతూ ఉంటాం, అలా మనం వేయించుకోకూడదు. అందులో వైజయంతి మాల తులసి దళాలు దాంట్లో కలిపి వేస్తూ ఉంటారు. మరి తులసిదళం అంటే సాక్షాత్ లక్ష్మీదేవి, అది మహావిష్ణువుకి మాత్రమే ప్రీతికరం కాబట్టి అటువంటి వైజయంతి మాలను ఆయనకి ఎల్లప్పుడూ ధరిస్తూ ఉంటాయట. వైజయంతించ మాలం రంభ్రాన్ వేణో అధరసుధయా పూరయన్ గోప బృందై. ఆయన ఈ ఆవులను తోలుకెళ్ళినప్పుడు తిరిగి మేతకు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడికి అక్కడికి పోయి ఇటు ఆవులు అందరూ కూడా కృష్ణ ఆవులు ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి అన్నట్టు, నువ్వు ఎందుకై అలా ఉండన్నట్ట. పరమాత్మ ఒక్కసారి పిల్లలకు లోపితే ఇలా ఊదివారట, ఆ మురళి గాన మాధుర్యానికి ఒక్కసారి లోబడిపోయి ఎక్కడ ఉండేటువంటి ఆ పశువులు అన్నీ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చేసేవిట. ఆ సమయంలోనే రాధ అనేటువంటి ఒక గోపిక బాగా కృష్ణుని తన యొక్క ప్రేమని వ్యక్తం చేసింది అన్నట్లుగా మనకు చెబుతారే తప్ప అసలు మహాభాగవతంలో అసలు ఎక్కడా కూడా గోపిక రాధ అనే యొక్క గోపిక పేరు కూడా లేదండి. అంతేనే కింద అనిమితార్థవాదుల వాదులు వారు కూడా రాధికేతి కేచిదూచుహు అని చెప్పి రాధాను కొంతమంది అంటారు అని రాశారు తప్ప పర్వాత కవులందరూ కూడా రాధామాధవం అని ఇలా పుస్తకాలు రాసేసారు. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని మనం వక్రభాష్యం కనుక చేసాము అంటే అది చాలా పొరపాటు అయిపోతుంది. రంధ్రాన్ వేణో అధరసుధయా పూరయన్ గోప బృందై. ఏమండి అసలు ఈయన పాటలో ఉందా అండి గొప్పతనం, మురళిలో ఉందా అంటే గొప్పతనం అంటే ఆ మురళే ఉందయ్యా, అదో వెదురుడం బుర్రు కదా బొంగు కదా దాంట్లోంచి ఎక్కడ వస్తుందయ్యా, అసలు పరమాత్మ యొక్క అభరాలలోంచి బయటికి వచ్చేటువంటి అమృతం ఏదైతే ఉందో అదేయా దాంట్లో ఉండే మా సత్యము. అధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపద రమణం ప్రాదిశద్గీత కీర్తి. అటువంటి కృష్ణ పరమాత్మ ఎక్కడ కృష్ణుడు అనే పేరు లేదండి, గీత కీర్తి బృందారణ్యం ప్రవిశతు, బృందారణ్యంలో తిరుగుతున్నాడే బృందావనంలో తిరుగుతున్నాడయ్యా అన్నారు. ఈవేళటికి కూడా కార్తీక పున్నమి నాడు మన భారతదేశంలో గొప్ప గొప్ప తపస్సులు చేసి ఋషికేశంలో హరిద్వారంలో ఇత్యాబుల ద్వారా తపస్సులు చేసే ఋషీశ్వరులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్తీక మాసంలో ఆ పున్నమి నాడు అందరూ బృందావనం చేరుకుంటారు. ఆ బృందావనంలో కృష్ణ సాక్షాత్కారం వాళ్ళకు ఋషీశ్వరులకు వాళ్ళకు జరుగుతుంది. మరి మనలాంటి వాళ్ళకి ఎలా జరుగుతుంది, మనంత ధ్యానం మనకున్నవాళ్ళు కాదు కదా. ఆ శ్లోకాన్ని చదివేటప్పటికీ ఒక్కసారి వెనక్కి తిరిగాడు, అలా వెనక్కి తిరిగేపటికి రెండో శిష్యుడు ఇంకో శ్లోకం చదువుతున్నాడు. అహో బకీయం స్తనకాలకూటం జిఘాసయా పాయయ దప్య సద్వి లేభే గతిం ధాపృచితం త్వదన్యం కంవాదయాళుం శరణం వ్రజామి అని రెండో శ్లోకం చదివాడు. మొదటి శ్లోకం కంటే ఈ శ్లోకం ఇంకా అద్భుతమైన శ్లోకం అండి. ఇందాక అది పెద్ద శ్లోకం కాబట్టి అందంగా చదివాం, ఇది దీని యొక్క వరుస వేరు కాబట్టి. అహోబకీయం సనకాలకూటం జిఘాసయా పాయజప్య సద్వి లేభే గతిం భాప్రుచితాం త్వదన్యం కంవాదయాళుం శరణం వ్రజామి. ఇంకా పరమాత్మ పుట్టారు, ఆరో రోజు రాలేదు, ఇంకా తూటుయాల్లోనే ఉన్నారు, కళ్ళు తిరిగి ప్రపంచాన్ని ఇంకా చూడలేదు. అప్పుడే కంసుడు ఎవరిని పంపించాడు, పోతనని పంపించాడు. ఆ సమయంలో పూతన తన వృక్షోజాలకి విషాన్ని రాసుకుని వస్తూ ఉంటే ఆ సమయంలో పరమాత్మ ఒక్కసారి ఏం చేశారట, కళ్ళు మూసుకున్నారట. సో ఎందుకు కళ్ళు మూసుకున్నారండి పరమాత్మ, ఎన్ని వ్యాఖ్యానాలు చేశారు అనండి. అరే ఇప్పుడు నన్ను చంపడానికి వస్తోంది, చంపడానికి వచ్చేటువంటి వ్యక్తి ఏ చేతులకైనా విషం రాసుకుని ఇలా పీక్కనగా నొక్కేసినట్లయితే అది వేరు, కానీ ఇప్పుడు స్తనాలకి విషాన్ని రాసుకొచ్చింది అంటే నాకు పాలివ్వడానికి వస్తుంది, పాలివ్వడానికి వచ్చేటువంటి వ్యక్తి తల్లితో సమానం కదా. మరి ఇప్పుడు తల్లిని కనుక చంపినట్లయితే మొదటిసారిగా స్త్రీ హత్యాపాతకం రావడంతో పాటుగా మాతృహత్యాపాతకం కూడా నాకు రాబోతోంది ఏమిటా అని ఒక్కసారి ఏమిటి నేను ఈ విధంగా చేయవచ్చా చేయకూడదా, గతంలో నేను ఏ అవతారాల్లోనైనా ఇలా తొలిసారిగా స్త్రీ హత్యను ఎప్పుడైనా చేశానా అని ఒక్కసారి ఆలోచించుకుందామని పరమాత్మ ఒక్కసారి కళ్ళు మూశారు. అసలు అది కాదయ్యా, పరమాత్మ కళ్ళు మూయడంలో ఉండే కారణం ఇంకొకటి ఉందయ్యా, ఇంచేత పరమాత్మ యొక్క నేత్రాలు జ్ఞాన నేత్రములు. పరమాత్మ యొక్క కిరణ ప్రసారం, నేత్ర ప్రసారం మన మీద పడిందనుకోండి, అంటే ఇంతకంటే అదృష్టం ఏమిటండి అసలు ఇంకా మనకి. ఇప్పుడు పూతనకే కనుక తన యొక్క నేత్ర సౌందర్యం, నేత్ర దృష్టి, కరుణా కటాక్ష వీక్షణ ప్రసారం అది పూపన మీద కనుక పడినట్లయితే, ఇప్పుడు పూపన ఏమైపోతుంది? జ్ఞానవంతురాలు అయిపోతుంది. ఒక్కసారి దానికి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అదే పరమాత్మను నేను చంపడానికి వచ్చాను, ఈ పని చేయవచ్చా, తప్పు కదా అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అది వెనక్కి వెళ్ళిపోయి ఏ అరణ్యాల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో గూఢచారులు ఈ విషయం తెలుసుకుంటారు, కంసుడికి తెలియజేస్తారు, ఆ పూపన ఎక్కడుందిరా, ఫలానా చోట తపస్సు చేసుకుంటుంది, వాళ్ళు దాన్ని చంపేయండి వెళ్ళి అని ఆజ్ఞాపిస్తారు. ఇదే నా చేతిలో కనుక సంహరింపబడితే మోక్షం వస్తుంది, దాని వాళ్ళ చేతిలో సంహరింపబడితే నరకం వస్తుంది. కాబట్టి దీనికి నరకం ఇవ్వడం న్యాయమా, మోక్షం ఇవ్వడం న్యాయమా అని పరమాత్మ ఆలోచించాలని కళ్ళు మూశారట అని మరొకరు వ్యాఖ్యానం చేశారు. మరొకరు ఏమన్నారు అంటే, అసలు అది కాదయ్యా, ఈశ్వర నీకు విషం తాగడం, విషం పుచ్చుకోవడం నీకు చాలా బాగా తెలుసు కదా, నేను కూడా ఎల్లప్పుడూ మనస్సులో నిన్నే ప్రార్థిస్తాను కదా, ఏదైనా కొంచెం కష్టమైన పనులు చేస్తున్నప్పుడు, దుస్సాధ్యమైన అసాధ్యమైన పనులు మనం సాధించేటువంటి సమయంలో మనం ఇష్టదైవానికి ఒకసారి దండం పెట్టుకుంటాము కదా, కాబట్టి ఆ సమయంలో తన ఇష్టదైవమైనటువంటి శంకరుణ్ణి ఒక్కసారి ప్రార్థించి, ఏమయ్యా నేను కూడా విషం తాగబోతున్నానయ్యా, నీ శక్తి యుక్తి దారిద్ర్యం బలం ఓదిస్తూ నాకు ఒకసారి ప్రసాదించవయ్యా అని భగవత్ ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాము. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిద్దామా అనేటువంటి ఉద్దేశం వచ్చి కళ్ళు మూశాడు అని మరికొంతమంది వ్యాఖ్యానం చేశారు. మరికొంతమంది ఏమన్నారు అంటే, అది కాదు, కృష్ణ పరమాత్మ యొక్క నేత్రములు సూర్యుడు చంద్రుడు కదా, కాబట్టి ఆకాశంలో సూర్య చంద్రులు ఈ పూపను ఎప్పుడైనా స్థనాలకి విషాన్ని రాసుకొస్తోందో, అరే రే పరమాత్మని ఈ విధంగా చంపడానికి వస్తోందా అని ఆ సూర్యుడు చంద్రుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారట. ఆ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా అప్రయత్నంగా ఇక్కడ పరమాత్మకు నేపథ్యాలు రెండు మూసుకుపోయాయిట. ఆ కారణం చేత పరమాత్మ కళ్ళు మూసారే తప్ప కావాలని కళ్ళు మూయలేదు అని మరికొంతమంది వ్యాఖ్యానం చేశారు. మరికొంతమంది ఏమన్నారు అంటే, అది కాదయ్యా, అవి తన యొక్క కళ్ళల్లో విషాన్ని చిమ్మడానికి వస్తోంది, కాబట్టి విషాన్ని చిమ్మేటిన సమయంలో కళ్ళల్లో కనుక విషం పడితే కళ్ళు పాడైపోతాయేమో అనేటువంటి ఉద్దేశం కొద్దీ కళ్ళు మూసింది ఆ మరికొంతమంది వ్యాఖ్యానం చేశారు. మరికొంతమంది ఏమన్నారు అంటే, విషం కాబట్టి అది విషం కషాయం లాంటిది కాబట్టి అవి చాలా చేదుగా ఉంటుంది, కాబట్టి తల్లి కషాయాన్ని కొడుక్కి తాగించే పరిస్థితుల్లో, నాయన ఇగో ఈ మిరియాల కషాయం తాగరా తాగరా తాగరా, ఒక్కసారి కళ్ళు మూసుకు తాగరా అని, ఒక్కసారి కళ్ళు మూసుకు తాగే నాయన అని ఒక్కసారి తల్లి ఎలా అయితే బతిమాలుతుందో, ఇప్పుడు తల్లి అలా బతిమాలే అవకాశం లేదు కాబట్టి ఆ కళ్ళేదో మూసుకు తానే తాగేద్దాము అని పరమాత్మ కళ్ళు మూసుకున్నారు అని వ్యాఖ్యానం చేశారు. ఈ విధంగా ఎన్నో రహస్యాలు ఇంకా మహాభాగవతంలో అసలు దశమస్కందం చెప్తూ ఉంటే పిచ్చి వెర్రెక్కిపోతుందండి. ఆ విధంగా రాసుకొచ్చారండి అసలు నిజం దశమస్కందం. అర్థమైందండి, అహోబకీయం స్తనకాలకూటం, తన స్తనాలకు రాసుకొచ్చిన బకుని యొక్క శోభరైనటువంటి ఆ పోతన యొక్క విషమును, అహోబకీయం స్తనకాలకూటం జిగాంసయ పాయయ దప్త్య సాధ్వి, అది అసాధ్వి, నిజంగా సాధ్వి పతివ్రత కాదు, గొప్పది కాదు, అయినప్పటికీ కూడా తాగారట, తీసుకున్నారట. ఎందుకు తీసుకున్నారయ్యా? తల్లిగా స్వీకరించి ఆమెకు ఒక మాతృదేవతకి ఇచ్చేటువంటి స్థానాన్ని కలగచేద్దాము అని స్థానాన్ని కలగజేశారట. అంచేతనే పోతన గారు 18 తిరిగి ఈ పోతన రాక్షసిగా మారిపోయి కింద పడిపోయిన తర్వాత ఆ పోతనని మరి కాల్చాలి కదండి, మరి ఆ కాల్చేయడం సమయంలో పెద్ద రాక్షసిగా పడిపోయిందండి, వీళ్ళందరూ దాన్ని ఎత్తుకు తీసుకెళ్లేకపోయారట. కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు ఖండించి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి దీన్ని కాలుస్తుంటే పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున ఎటువంటి వచ్చేట, అగరు ధూప తతుల పొగలు వెడలే అని రాశారు. ఆ పోతన యొక్క శరీరాన్ని కాలుస్తుంటే మన అంబికా దర్పాధిపత్యం అనేటువంటి మనం కాలుస్తుండేటువంటి ధూప వాసనలు వస్తాయో అటువంటి వాసనలు ఆమెకు శరీరం నుంచి వచ్చాయట. ఇదేమిటయ్యా, శవాన్ని కాలుస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు వస్తుంది తప్ప అగరధూప వాసనలు ఎలా వస్తాయ్యా అన్ను అంటావేమో. దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి ధీవరేణ్య, ఆ దేహ కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీహరి యొక్క ముఖం ప్రకారంగా నోటి ప్రకారంగా అవి తావబడ్డాయి, కాబట్టి ఇంక దాని దగ్గర పాపం ఏముంటుందయ్యా, కాబట్టి అంత సుగంధ వాసనలు వచ్చాయి అని రాశారు. అంత అద్భుతం అండి ఆ మహాభాగవతంలో దశమస్కందం. కాబట్టి జిఘాంసయ పాయయ దప్త్య సద్వి, ఈ లోకంలో దండం పెట్టాలి, నీకు ఎవరికి దండం పెట్టాలయ్యా, తనని చంపడానికి వచ్చినటువంటి పూతనుగా కూడా ఇంత అత్యద్భుతమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి పంపించినటువంటి పరమాత్మని మనం ఏమైనా అడగాల? ఏమండి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనాలా? లేభే గతిం ధాప్రుచితాం త్వదన్యం. అసలు ఈ భూమిలో నీలాంటి గొప్పవాడు ఇంకొకటి ఎవడున్నాడయ్యా? కాబట్టి నీకంటే మరొకటి నేను ఈ లోకంలో దండం పెట్టమంటే పెట్టను అని రెండో శ్లోకం. అప్పుడు తిరిగి ఏమయ్యా ఎక్కడవయ్యా ఈ శ్లోకాలు అన్నట్టు. అప్పుడు మా దగ్గర భాగవతము అనేటువంటి ఖజానా ఉందయ్యా, దాంట్లో 18,000 శ్లోకాలు ఉన్నాయ్యా, దాంట్లో 2 శ్లోకాలు మచ్చిగా వినిపించామయ్యా అన్నారు. ఎవరు చెప్పారయ్యా అన్నట్ట. మీ తండ్రి అంటే మళ్ళీ ఆయన మోహం లేదు కదండి, కాదు వ్యాస మహర్షి అనే ఒక మహర్షి చెప్పాడయ్యా. ఎక్కడున్నాడయ్యా? సరస్వతీ నదీ తీరంలో ఉన్నాడండి. అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి మొత్తం తండ్రి గారి దగ్గర, మొత్తం తండ్రి గారు నేను అనేస్తున్నా ఆయన, ఇంకా వాళ్ళకి ఆ బంధాలు ఏమీ లేవు, మొత్తం వ్యాస మహర్షి దగ్గర 18,000 శ్లోకాల మహాభాగతం నేర్చుకున్నాడు. ఇప్పుడు అటువంటి సుఖపర బ్రహ్మ ఇక్కడికి వచ్చాటండి. ఒక్కసారి ఎటువంటి వాయట? ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు నీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు, కమలంబు మీది భృంగముల కైవడి మోముపై బరపిన కేశపటలివాడు, గిరివ్రాసి మాయ నంగీకరించని భంగి వసనంబు కట్టకవచ్చువాడు, సంగిగాడని వెంట చాటు భూతములు నా బాలుర హాస శబ్దములవాడు, మహిత పదజాను జంఘోరు మధ్యహస్త బాహువక్షోగలానన పాలకర్ణ నయన నమస్తక గండ నయన యుగలుడైన అవధూతమూర్తివాడరుగుదెంచే. ఎటువంటి వాయట? ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు నూయించి. ఇంకా మనము కూడా పరబ్రహ్మల గురించి ఆలోచిస్తాం, ఉదయం గంట, సాయంకాలం గంట, మధ్యాహ్నం 15 గంట ఇలా మనం చేస్తున్నాం. కానీ ప్రతి నిమేషాన్ని భగవదర్పణం మనం చేయగలమా? చేయలేం. ఏం చేతాయంటే మనం గృహస్థాశ్రమంలో ఉండిపోయాం, మనకు కొన్ని ఇతిభావాలు వ్యవహారాలు మనకు ఉంటాయి కాబట్టి. కానీ ఆయన అటువంటి వాడు కాబట్టి. ఏం చేతాయంటే జ్ఞాని కాబట్టి ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు నీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ఇంకా జ్ఞాని కాబట్టి బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి వాయట. కమలంబు మీది భృంగముల కైవడి మోముపై నరపిన కేశపటలివాడు, 16 సంవత్సరాలు అరణిలో ఉండిపోయాండి. అరణి అంటే చూడండి, మన యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు చంద్రకరం తీసుకొచ్చి ఓ దాంతో ఇంకో దాంతో రాపాడిస్తారండి, అది అరణి అంటే. ఆ అరణిలో ఉండిపోయాడు 16 సంవత్సరాలు. బయటకు వచ్చాడంటే 16 సంవత్సరాల వయస్సులో బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆయన ముఖం మీద జుట్టు ఎలా ప్రకాశిస్తోందిట? కమలంబు మీది భృంగముల కయీవడి, తామర పువ్వు మీద ఉండేటువంటి తుమ్మెవులు ఎలా అయితే వాళ్తాయో ఆయన తామర పువ్వు లాంటి ముఖం మీద ఆ జుట్టు వచ్చి అలా వాళ్తోందిట. ఇంకా బట్ట ఎందుకు కట్టుకోలేదుట? గిరివ్రాసి మాయ నంగీకరించని భంగి వసనంబు కట్టకవచ్చువాడు. ఈ లోకంలో ఎంత వాళ్ళైనా మాయలో పడిపోతాం. మాయాతీపుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు మనకు చెప్తాడు కాబట్టి, అటువంటి మాయాతీపుడు అయినటువంటి ఈశ్వరుడే ఆయన కాబట్టి. గిరివ్రాసి మాయ నంగీకరించని భంగి, ఆ దిగంబరుడు అనే పేరు గాంచే పరమేశ్వరుడు ఎటువంటి వాడో ఆ పరమేశ్వరుని యొక్క స్థాయిలో అదే ప్రకారంగా గిరివ్రాసి మాయ నంగీకరించని భంగి వసనంబు కట్టక వచ్చువాడు. ఎక్కడ బట్టలు కూడా లేవుట, దిగంబరుడిగా వచ్చేస్తున్నాయట. ఆ సమయంలో దిగంబరుడిగా వస్తామంటే పిల్లలు మరిన వాడు అందరూ కూడా పిచ్చివాడు అనుకుని అందరూ చప్పట్లు కొడుతూ రాళ్ళు వేస్తూ వస్తున్నట్టండి. సంగిగాడని వెంట చాటు భూతములు నా బాలురహాస శబ్దములవాడు. ఆ బాలురందరూ ఎందుకు అరుస్తున్నారంటే పిచ్చివాడని కాదయ్యా అరవడం, పంచమహాభూతాలు ఒక్కసారి ఆ పిల్లల్లో ఆవేశించి ఓరి అమాయకులారా మీరు కొట్టండి తిట్టండి మరోడు చేయండి, ఆయన దేనితోటి ఏ రకమైన సంగము పెట్టుకోడయ్యా అని ఈ లోకంలో హెచ్చరిక చేస్తున్నారా అన్నట్లుగా, వెంట జాటు భూతములు నా బాలురహాస శబ్దములవాడు, మహిత పదజాను జంఘోరు మధ్యహస్త బాహువక్షోగలానన పాలకర్ణ నాసిక మస్తక గండ యుగలుడైన అవధూతమూర్తివాడరుగుదెంచే. ఈ లోకంలో సామగ్రిక లక్షణములు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు కనుక సరిగ్గా కనుక ఉన్నట్లయితే అయితే చక్రవర్తి అవుతాడు, లోక యోగీశ్వరుడు అవుతాడు. ఇప్పుడు ఈయన యోగి చక్రవర్తి, అంచేత ఆయన పాదాల దగ్గర నుంచి మహిత పద జాను జంగ ఊరు మధ్య హస్త అన్నివన్నీ చేస్తున్నారు. బాహు వక్షో గళ ఆనన పాల కన్న నా నయన యుగల గస్తక గండక మస్తక నయన యుగలుడైన వాడు అవధూతమూర్తి వాడరుగుదించే. అటువంటి అవధూత రూపంతో ఒక్కసారి వచ్చారు. అలా వచ్చేప్పటికీ ఏమిటి, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయుర్దాయాలు కలిగి తపస్సులు చేసిన ఋషీశ్వరులందరూ కూడా ఒక్కసారి పైకి లేచేటండి. ఒక్కసారి ఒక కుర్రవాడు 16 సంవత్సరాల వయస్సు, ఈ లోకంలో వ్యాస మహర్షి అన్నాం కానీ వ్యాస పరబ్రహ్మము అవ్వలేదు, ఒక సుఖ పరబ్రహ్మము అనే పేరు శుకుడికి మాత్రమే తగి ఉంది. అటువంటి సుఖ పరబ్రహ్మం ఎప్పుడైతే వచ్చాడో అందరూ ఒక్కసారి లేచేటండి. ఎటువంటి వాడట, ఇంకో పద్యం రాశాడు పోతనగారు. పోతగారి వ్యక్తిత్వం దీంట్లో మనకు వస్తుందండి.
ఈరనిలో కులంగినిసి ఎగ్గులు పల్కనివాడు కోరికలు కోరనివాడు కూటువల కూడనివాడు వృధా ప్రపంచమున్ చేరనివాడు దైవగతి చేరిన లాభము చూచి తుష్టుడై నేరని వాణి చందమున నేర్పులు చూపెడువాడు వెండి.
నిజంగా ఈ పద్యం మనకి ఎవరు కనపడతారంటే పోతన గారే కనపడతారండి. ఎటువంటి వాయట, ఇన్ని పరిస్థితులు, ఇప్పుడు ఏ కోరిక కోరలేదండి అంటే వేరు, అన్నీ ఉంటే ఎందుకు కోరుతామండి. ఎంత గర్భదారిద్ర్యం అనుభవించాడు అండి, అంత గర్భదారిద్ర్యం అనుభవించినప్పటికీ కూడా ఎప్పుడూ ఎవరిని కోరలేదు.
ఈరని లోకులంగినిసి ఎగ్గులు పల్కనివాడు,
ఏ రకమైనటువంటి కోరికలు విధంగా తీరకపోయినప్పటికీ కూడా ఒరే ఇవేమీ ఇవ్వలేవరా అని ఎప్పుడూ కూడా అవమానంతో మాట్లాడలేదుట.
ఈరని లోకులంగినిసి ఎగ్గులు పల్కనివాడు కోరికలు కోరనివాడు.
మనకు వేదాంతం ఏమని చెప్పింది, ఆ ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా ఎవరిని ఏమి అడగకూడదు, అడిగితే యాచనా దోషం, అడగకుండా ఎవరినా కనుక ఇచ్చారా అయాచితోపన్నంబకు మేలును పరిహరింపకూడదు అది ధర్మశాస్త్రం మనకు చెబుతాం. అంతేగాని వీళ్ళరిగా వెళ్ళాలి కోరికలు కోర్చుంటూ కనుక కూర్చున్నట్లయితే అవి చాలా పొరపాటు అని ధర్మశాస్త్రం మనకు చెబుతోంది. కాబట్టి పోతన గారు తన కోరికలన్నీ కూడా సర్వం త్యాగం చేశాడు. ఆయన
కోరికలు కోరనివాడు కూటువల కూడనివాడు,
సర్వసాధారణంగా కోరికలు నెరవేరకపోతే దుర్మార్గులతోటి దుష్టులతోటి స్నేహం చేస్తాం, ఈ కోరికలు నెరవేర్చుకుంది కానీ అలా ఏ దుర్మార్గుల దగ్గరికి ఆయన వెళ్ళలేదుట.
వృధా ప్రపంచము చేరనివాడు,
ఈ లోకంలో వ్యర్థులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటే సాయంకాలం లక్షలు కావాలంటే వచ్చేస్తాయి మనకి, ఆ లక్షలతో పాటుగా ఉన్నది కాస్తాయి హార్త కర్పూరం అయిపోతుంది అమ్మన్నాడు.
వృధా ప్రపంచము చేరనివాడు దైవగతి చేరిన,
అద్భుత జీవితంలో మీరు ఎప్పుడు మా జ్ఞాపకం ఉంచుకోండి, దైవగతి చేరిన లాభము చూచి తుష్టుడై. నేను ఎప్పుడు ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా చూస్తాను. చిన్నప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ నేనండి, అసలు నాకు ఈ రకమైన పురాణాలు ఇవి నాకు పెద్దగా ఎక్కువ కాదండి. మాకేమో ఒక సైన్స్ మాస్టర్ సైన్స్ చెప్తూ ఉండారు, తెలుగు మాస్టర్ తెలుగు చెప్తూ ఉండేవారు. ఆ సైన్స్ నాకు బుర్రకి ఇక్కడ బాగా ఎక్కేసి అందులో కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త టెలిస్కోప్ అనేటువంటి యంత్రాన్ని పట్టుకొచ్చి అది ఆ చంద్రుని చూస్తే ఆ చంద్రుని మీద ఉండేటువంటి అన్నీ కూడా గుట్టలు మిట్టలు తమ్మ రోడ్డు కాదు అని చెబుతూ ఉంటే, ఇక్కడ తెలుగు మేస్టారు మన యొక్క ముఖాన్ని తీసుకుని చంద్రబింబంతో సమానంగా వర్ణిస్తూ ఉంటే, ఇప్పుడు మన యొక్క ముఖం మీదే చంద్రుడు ఆ చంద్రుని మీద ఉండే మిట్టలు గుట్టలు మన ముఖం మీదే ఉన్నాయా అన్నట్లుగా పరిహాసంగా మాట్లాడుకున్నటువంటి రోజులు ఆనాడు. ఆ విధంగా నేను సైన్స్కి అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాను. అటువంటి సమయంలో నేను అనుకోకుండా మా నాన్నగారు నన్ను దేంట్లో చేర్పించారు అంటే ఈ సంస్కృతాన్ని చదివించారు ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత. అందుకే మా నాన్నగారు మీద ఒకసారి పద్యం రాశానండి,
చక్కనిదా ఆంగ్ల విద్యయని సౌమ్య మనస్కతనభ్యసించు నా మక్కువ మార్చివైచి.
ఇంగ్లీష్ భాష ఎప్పుడూ గొప్పదేనండి. కొంతమంది వాళ్ళు తిట్టిపోసేస్తున్నారు, మనం తిట్టకూడదండి. అసలు మన భారతదేశం సంప్రదాయమే కాదు, ఈ లోకంలో ఎవరిని తిట్టకూడదు దూషించకూడదు, ఎక్కడ మంచి ఉన్నా అక్కడ గ్రహించాలి. ఆ భాష తప్పు చెడ్డది అని అన్నావు అంటే మనం తెలివి తక్కువ వాళ్ళు.
చక్కనిదా ఆంగ్ల విద్యయని సౌమ్య మనస్కతనభ్యసించు నా మక్కువ మార్చి వైచి నన్ను మాటికి మాటికి బుజ్జగించి నా కకట ఈ సంస్కృతాంధ్రముల అధ్యయనం వనరింపచేసి ఈ చక్కని దారి చూపెనిటు సాగిలి మృక్కెద నాదు తండ్రికి.
ఆ తర్వాత సంవత్సరం చదివిన తర్వాత నేను ప్రాక్టికల్గా చూసి ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకుని వేదాలు చదువుతూ శాస్త్రాలు చదువుతూ వచ్చిన దానితో సరిపెట్టుకున్నటువంటి కుటుంబాలు కనుక చూస్తుంటే అభ్యుదయ పరంపరాభివృద్ధిగా ఏ రోగము లేకుండా వాళ్ళ కుటుంబాలు హాయిగా జీవిస్తున్నారు. అలా కాకుండా తప్పుడు పనులు చేసి మరో పని చేసి మరో పని చేసి ఈ విధంగా సంపాదించినటువంటి వాళ్ళకి జీవితాలు మరో విధంగా ఉన్నాయి. ఈ లోకంలో దైవం మీదకి వెళ్ళడం మన మనస్సు మంచిదా మరో విధంగా వెళ్ళడం మంచిదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం భాగవతం చదివితే మనకి ఇదే పరిపాలన.
దైవగతి చేరిన లాభము చేర్చి తుష్టుడై నేరని వాణి చందమున నేర్పులు చూపెడువాడు వెండి.
ఎలా ఉండేవాట ఈ లోకంలో పరమ భాగవతోత్తముడు ఉంటాడు అనుకోండి, వాడిని తువ్వని ఉమ్మేసిన లెక్క పెట్టాడు వాడు. ఆ విధంగా తీసిపాడేసి ఎవరిని కూడా దూషించిన మరొక అసలు లెక్క పెట్టేటువంటి వాడు కాదు. అటువంటి సుఖపర బ్రహ్మం వచ్చారట. అలా రావడంతో మహర్షులందరూ లేచి నిలబడ్డారు. మహారాజు కూడా లేచి నిలబడి ఆయనకి పాదాలుగా నమస్కారం పెడుతున్నాట. ఎలా పెడుతున్నాయట,
పాలము నేల మోపి.
ఒక్కసారి పాల భాగం ఆయన యొక్క పాదాల మీద మోపాయట.
పాలము నేల మోపి కర్ర పద్మములను ముకుళించి.
12 క్లాసులను ఒకసారి అలా ముకుళింపజేశారట.
కర్ర పద్మముల ముకుళించి భూపాలకులోప్తముండు.
ఆ రాజ్యవశ్యంలో గొప్పదైనటువంటి ఆ పరీక్షను మహారాజు అంటున్నాయట ఒక్కసారి.
నా పాలిటి భాగ్యమయ్యదియో పావనమూర్తివి దివ్యమూర్తివి ఈ వేళకు నీవు వచ్చితి వివేక విభూషణ దివ్య భాషణ.
సర్వసాధారణంగా గురువుని వెతుక్కుంటూ శిష్యుడు వస్తాడా, శిష్యుడిని వెతుక్కుంటూ గురువు వస్తాడా అన్నట్లయితే శిష్యుడిని వెతుక్కుంటూ గురువు వస్తాడు. అర్థమైందండి. ఇప్పుడు పరీక్షిత్ నిజమైన శిష్యుడయ్యాడు, సరైన గురువు శుకుడు. ఆయన అడగలేదు, ఓ సెల్ ఫోన్ ఏమీ కొట్టలేదు, నీవు రామయ్యా అనలేదు. అసలు ఆ శుకుడు ఎక్కడుంటాడో ఎవరికీ కూడా తెలియదు. ఆయన సుఖ పరబ్రహ్మం అడగకుండా ఒక్కసారి అక్కడికి వచ్చాయట. లేచారు, నమస్కారం పెట్టారు. అదృష్టవంతుడు అయ్యా మహారాజా అన్నాడు. ఇదేమిటయ్యా 7 రోజుల్లో ప్రాణాలు పోతుంటే అదృష్టవంతుడు అయ్యా అంటావు ఏమిటయ్యా అన్నారు. ఏం లేదయ్యా, పూర్వకాలంలో ఖట్వాంగుడు అనేటువంటి ఓ మహారాజు ఉన్నాడయ్యా, స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఆయన ఇంద్రాది దేవతలకు సహాయపడ్డాడు. సహాయం పూర్తయిన దేవతలు నీకు ఏం కావాలో కోరుకోవయ్యా అన్నారు. అదేమిటయ్యా, మీకే సహాయంగా వచ్చాను కదా, మీరు నాకేమిస్తారయ్యా అన్నాడు. అలా కాదయ్యా, దేవతలు పెద్దవాళ్ళు కనుక ఇస్తాము అంటుంటే కాదనకూడదయ్యా అన్నాడు. అలా అన్నప్పటికీ అయితే ఒక కోరిక కోరుతున్నానయ్యా అన్నాడు. నాకు ఆయుర్దాయం ఎంతవరకు ఉందో చెప్పవయ్యా అన్నాడు. చెప్పమంటావా అన్నాడు. 48 నిమిషాల కాలంలో ముహూర్త కాలంలో మరణిస్తావయ్యా అన్నాడు. వెంటనే అక్కడి నుంచి కిందకి దిగిపోయినటువంటి సర్వసంగ పరిత్యాగం చేసి తన కొడుకు రాజ్యానికి పట్టం కట్టి 48 నిమిషాల కాలంలో మోక్షం పొందాడయ్యా. నీకు ఇంకా 7 రోజుల కాలం ఉందయ్యాక, నువ్వు బాధపడవలసిన పని ఏమని కాబట్టి హాయిగా నిన్ను మోక్షానికి పంపిస్తాను, నువ్వే వెళ్ళగలవు. ఏదో పట్టుకు జుట్టట్టుకు లాగేది కాదు ఇది, నీ అంపడు నీవే వెళ్ళగలవు. ఆ వెళ్ళే మార్గం ఏమిటో నేను చెబుతాను అని ఆ సుఖ పరబ్రహ్మ భాగవత తత్వాన్ని ద్వితీయ స్కంధం నుంచి ప్రారంభిస్తున్నాడు. దీంతో ప్రథమ స్కంధం పూర్తయింది. ఇది మరి నేను ఏ విధంగా చెప్పగలిగాను? ఇక్కడ పండితులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, అనేక పర్యాయాలు ఇక్కడ విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎంతవరకు న్యాయం చేశాను అది మీ యొక్క మనస్సులకే ఎరుక. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతో న్యాయం గోబ్రాహ్మణ్యోపాసన.